குருபிரம்மா குருவிஷ்ணு குருதேவோ மகேஸ்வரம் குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. யோனித்யமச்சுதபதாம் புஜயம் வனுமா வியாமோஹதஸ்ததிதராணி பிரணாயமேனே அஸ்மத்குரோர்பகவதோஸ்யதயைகசிந்தோ ராமானுஜஸ்ய சரணம் சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிபியோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்சரிஷிப்யோ மஹப்யோ நமோ குருவ்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானதனஹ ப்ரத்யகத்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைக ரஸப்ரஸாதித சன்மந்தஸ்மிதாஸ்யம் பாலன மகாந்தாடிம்பேதுலாங்கி பூஜிப்படே நோரு நவ்வங்க ஹரிக்கே திருடுபடே தை சத்தியம் கழுக நேட்டிக்கு தல்லுல கடுப்பு சேது பலிக்கிடுதி பாகவதமட பலிக்கிச்சது விகொண்டு ராமபத்ருண்டட நீ பலிக்கின பவஹரமகுனட பலிக்கத வேலுண்டு காத பலுகத நீலா ஸ்ரீ கிருஷ்ணா எது பூஷணா நரசகா சிருங்கார சத்குருதேவுல பரம பரிபூர்ணமாயினட்டுண்ட அனுகிரகத்தோ மன ஸ்ரீ காடேவனாஸ்ரம பீமவரம் சேகலோ ஈரோஜு பிராரம்பம் சேசுகோனி ஆகஸ்ட் 14வ தேதி வரைக்கும் சுமார் 28 ரோஜுல பாட்டு ஸ்ரீமத் பாகவதத்தோ அந்தர்கதங்க உள்ளட்டுண்டு ஸ்ரீகிருஷ்ண பகவானுடைய லீலா விசேஷாலு குருதேவுல பரமானுகிரகத்தோ மனம் ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అమ్మ భౌతికంగా మనకి విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా కనబడుతున్న అమ్మ సర్వాంతర్యామి సర్వసాక్షి కనుక మనందరి కోసం అమ్మ ఎక్కడున్నా ప్రయత్నం మన పిల్లల బాగు ఎలాగైతే తల్లి ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలా ఆలోచిస్తుందో అలాగే జగన్మాత స్వరూపిణి అయినటువంటి మన అమ్మ కూడా తన బిడ్డలందరూ జ్ఞానక్షీరానికి రోలాలి అమృతత్వాన్ని ఆస్వాదించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కర్తవ్య దీక్షతో మనకు అమ్మ అనుగ్రహించినటువంటి మహాప్రసాదం ఈ సత్సంగ సమావేశ కార్యక్రమాలు. అమ్మ మనకు సత్సంగాన్ని గురించి ఓ మాటని మనకి మాటి మాటికి మననం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మరపు మనకు సహజం కనుక మరపులో నుంచి బయటపడడానికే గురువుల యొక్క ప్రయత్నం. అందుకనే మనకి మరుపే నరకం అని చెప్పారు. ఏ మరుపు నరకం అన్నారంటే జ్ఞానం యొక్క మరుపే నరకం. తన స్థితిని తాను మరవడమే నరకం, తానెవరో తాను గుర్తించకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమండి, నాకు భగవద్గీత 18 అధ్యాయం నేను నేర్చుకోలేదండి, భగవద్గీతలో ఏ శ్లోకము నాకు రాదండి, ఇది కాదు అజ్ఞానం అంటే. అసలు మనమెవరో, మనం ఎందుకోసం వచ్చాం, ఎందుకు ఇక్కడ ఉంటున్నాం, మన ప్రయత్నం ఏమిటి, చిట్ట చివరికి అందరూ వెళ్ళేటువంటి గతి ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళే లోపల నన్ను నేను ఎలా సంస్కరించుకోవాలి, మరలా తిరిగి రాకుండా ఉండేటువంటి పునరావృత్తి రహితమైనటువంటి స్థానాన్ని నేను ఎలా పొందాలి, ఈ విచారణ దేహం ఉండగానే చేసుకోవడానికి అది మనకు గురుదేవుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం సత్సంగం. ఈ సత్సంగంలో దేహం యొక్క రహస్యం తెలుస్తోంది, ఈ దేహాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటి విధానం తెలుస్తోంది, మన ప్రయాణంలో ఏర్పాటు చేసుకోవలసినటువంటి వస్తువుల యొక్క సముదాయం తెలుస్తోంది, ఎలా పెడితే మన ప్రయాణం తేలిగ్గా ఉంటుందో ఆ రహస్యాలన్నీ కూడా సత్సంగం ద్వారానే తెలుస్తాయి. కాబట్టి మనకు అమ్మ అందించినటువంటి మహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ఇతరితర అనుభవించేటువన్నీ కూడా మలభూయిష్టం అయిపోతాయి. ఈరోజున మనకి ఇక్కడ ఏ పులిహోరో లేకపోతే ఏ గుగ్గిళ్ళో ఏ దద్యోజనమో పెట్టారనుకోండి, రేపటికి మరలా అది మలమైపోయి విడిపోతుంది. అంటే ఆ పదార్థానికి చివరి అవస్థ ఏదో ఉంటుంది. కానీ నిజంగా మన జీవితాన్ని బాగు చేసేటువంటి ప్రసాదం ఏమిటంటే సత్సంగమే. సత్సంగంలో మనం విన్నటువంటి విషయాలు, మనకి మన గురుదేవులు అందించినటువంటి బోధావృతంలో ఉండేటువంటి రహస్యాలు, ఇవన్నీ మాటిమాటికి మననం చేసుకుంటే అమృతత్వ సిద్ధి కలుగుతుందన్నమాట. కాబట్టి అమ్మాయి మనకు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చక్కగా 28 రోజుల పాటు మనకి అమ్మ అందించినటువంటి మహద్భాగ్యాన్ని మనం ఈ భాగవత రూపంలో శ్రవణం చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. భాగవతము అంటే మనకు పెద్దలు చెప్తారు, భాగవతం 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 అని 2-3 మార్లు వరుసగా అదే పదాన్ని పలికితే బాగవుతాం 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 అని వస్తుంది అని పెద్దలు చెప్తారు. బాగవడం అంటే అర్థమేమిటి, ఇప్పుడు మనం అనొచ్చు ఏమంటే మాకు ఏది మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారం ఉంది, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి, చక్కనైన జీవితం ఉంది, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా అంటే పారమార్థికతలో ఎంత లాభాన్ని మనం పొందగలుగుతున్నాం, లౌకికంగా పొందేటువంటి ప్రయోజనాల్లో ఎంతవరకు సౌఖ్యం ఉంది అనే రహస్యాన్ని మనకు ఎరుగు చేసేదేదో అది భాగవతం. పారమార్థికత గొప్పదా, లౌకికం గొప్పదా? మనం లౌకిక సంపదలు చూసుకొని మురిసిపోతున్నాం, కానీ పారమార్థికతకు వచ్చేటప్పటికీ లౌకికంలో ఉండే వస్తువులు ఏవి నిన్ను గమ్యాన్ని చేర్చలేవు. ప్రపంచంలో ఉండే డబ్బు, ప్రపంచంలో ఉండే పదవులు ఏవి కూడా నీకు ఉన్నతమైనటువంటి ఆ ఆనందాన్ని మనకు అందించలేవు. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు పరమాత్మ చరణసన్నిధికి చేరితే తప్ప కైవల్యంలో ఉండేటువంటి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాడు. అందుకనే నీ పద్యావడు ఆలకించు చెవులన్, నిన్నాడు వాక్యంబులన్, నీ మూర్తిపై చూపులన్, నీ పొంతన్ రొక్కు శిరములు, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరేయ పత్రేక్షణ. భాగవతంలో దామోదర లీలలో యమలార్జున భంజనం తరువాత మనం ఈ రోజున మహాసంపాదిస్తే ఒక భీమర పట్టణం ఉందనుకోండి, భీమర పట్టణం అంతా మంది కాదు, భీమర పట్టణంలో ఏ కొద్ది భూభాగమో మనది, పోనీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను వ్యవహారాలన్నీ మనవి కాదు, దానిలో కొత్త భాగం మనది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ అంతా మంది కాదు, ఆ బ్యాంకులో నిల్వ చేసుకున్నటువంటి ఏ కొద్ది భాగమో మనది, అంతా మనదై ఉండదు. ఉంటే ఉండొచ్చు కాక అకౌంట్ ఆంధ్ర బ్యాంకుల్లో ఉండొచ్చు, స్టేట్ బ్యాంకుల్లో ఉండొచ్చు, ఇంకెక్కడ బ్యాంకుల్లోనైనా ఉండొచ్చు, కానీ మనదైనది ఏది అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే ఎంత మనం సంపాదించి ఎంత మనం భూముల్ని సంపాదించుకున్నా ఇక్కడ మనం ఆలోచిస్తే కుబేరుడి పుత్రుల కంటే ఎక్కువే సంపాదించలేదు మనం. ఈ పద్యం చెప్పిన వాళ్ళు ఎవరంటే కుబేరుడి పుత్రులు. అక్కడ వాళ్ళ నలకూబల మణిగ్రీవులు అనేటువంటి మహానుభావులు మధ్య చెట్లుగా భూలోకంలో చాలా కాలం పడిపోతే నారద మహర్షుల వారు ఓ రోజున ఆయన గంగాతరంగిణి నదీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, అంటే యవనంతో ఉన్నవాళ్ళు, మదమెక్కి ఉన్నవాళ్ళు, శివుడి అనుచరులుగా ఉన్నవాళ్ళు, నగ్నంగా సంచరిస్తున్నవాళ్ళు, రంభాది అప్సరసలతో నృత్యం చేస్తున్నవాళ్ళు, ఇంత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఓ రోజున నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చే రాజుని గమనించక వీళ్ళు మద్యం మత్తులో ఆ స్త్రీలోలురయ్యి నారదుని అవహేళనగా చూస్తారు. దాంతో నారదుడు వాళ్ళతో మాట అంటాడు, అయ్యా మీకున్నటువంటి ఐశ్వర్యం, మీకున్నటువంటి యవ్వనం, మీకున్నటువంటి పదవులు ఇవన్నీ భగవంతుడు యొక్క భక్తులు భాగవతులని ఎలా చూడాలనేటువంటి భావన కూడా మీకు కలగనివ్వకుండా భాగవత దర్శనం ఎంత గొప్పదో మీకు తెలియకుండా ఉంది. భాగవతుల యొక్క దర్శనం చాలా గొప్పది. అటువంటి మహాత్ముని నిరాదరణతో చూశారు కనుక మీరు మద్ది చెట్టుగా భూలోకంలో పడిపోదురుగాక. వెంటనే వాళ్ళు నారదుడి పాదాలు పట్టి వేడుకుంటే అప్పుడు ఆయన తరుణోపాయం చెప్పారు. సాక్షాత్తు నారాయణుడు దేవకి వసుదేవుల కుమారుడిగా జన్మించి నందయశోదల దగ్గర పెరిగేటటువంటి ఆ సమయంలో ఓ రోజున గోకులంలో ఒక లీల జరుగుతోంది. ఆ లీలలో స్వామివారు రోటికి కట్టబడడం అనేటువంటి ఒక లీల జరుగుతోంది. ఆ రోటిని మీ రెండు మద్ది చెట్ల మధ్యగా ఈడ్చుకొచ్చినప్పుడు ఆ చెట్ల ద్వారా ఎప్పుడైతే ఆ రోలు అనేటువంటిది మధ్యగా వచ్చేస్తుందో మద్ది చెట్లుగా ఉన్నటువంటి మీకు శాప విమోచనం జరుగుతోంది. అప్పుడు మీరు మళ్ళా తిరిగి ఈ లోకాన్ని పొందిదరుగాక అని నారదులు వారు వారికి ఒక మాట చెప్తారు. వారు ఎదురు చూస్తున్నారు భూలోకంలో స్వామివారి కోసం. అలాంటి స్వామి ఓ రోజున యశోదమ్మ చేత కట్టబడి రోలుని రెండింటి మధ్యన ఈడ్చుకొచ్చి ఆ మద్ది చెట్లలో ఉన్నటువంటి ఈ నలకూబర మణిగ్రీవునికి శాప విమోచనం కలిగిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు అనేటువంటి పద్యాన్ని మనకు పోతనామాత్యుల వారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకోవాలి వాస్తవానికి, అయ్యా ఇన్నాళ్ళు మేము శివుడి దగ్గర అనుచరులుగా ఉండే పదవి పోగొట్టుకున్నాం, ఆ పదవి మాకిమ్మని కోరుకోలేదు. కుబేరుడి పుత్రుడుగా ఐశ్వర్యం పోగొట్టుకున్నాం, ఐశ్వర్యం ఇమ్మని కోరుకోలేదు. ఎంతో యవ్వన కాలం వృధా అయిపోయింది, యవ్వనం ఇవ్వండి అని కోరుకోలేదు. మొట్టమొదటి నీ పద్యావళుల కించు చెవుల. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏమిటంటే చెవులండి. ఈ చెవుల ద్వారా పరమాత్మ మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఈ కళ్ళకైనా రెప్పలు అడ్డుగా పెట్టాడేమో, కానీ చెవులకు మాత్రం మనకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ ఆయన గురించి వినడానికి. విష్ణునాకర్ణించు వీలులు వీలులు అంటాడు ప్రహ్లాద కుమారుడు. ఎవరి చెవులు గొప్పవి అని చెప్పారంటే భగవంతుడి గురించి వినడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో, భగవంతుడి గురించి వినడానికి ప్రయత్నం చేస్తారో వారి చెవులు చాలా గొప్పవి. విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు అంటారు. నీ పద్యావళులు ఆలకించు చెవులను. భగవంతుడి గురించి కీర్తించేటువంటి నాలుక, అలాగే భగవంతుడి గురించి వినేటువంటి భాగ్యం కలిగిన చెవులు కావాలి. కాబట్టి నీ పద్యావళులు ఆలకించు చెవులను, నిన్నాడు వాక్యములను. లోకంలో చాలా చాలా వాటికి నోరు బాగా ఉపయోగిస్తాం. ఎదుటి వ్యక్తుల్ని మాటలతో ఎలా మోసపుచ్చాలి, ఎదుటి వ్యక్తుల్ని మాటలతో ఎలా పుట్టలో వేయాలి, ప్రపంచంలో ఉండే విషయాలన్నీ సంపాదించుకోవడానికి మాటని ఎలా వాడాలి, ఇవన్నీ మనకు బాగా తెలుసు. భగవంతుణ్ణి ఎలా మనం మనవాణ్ణి చేసుకోవాలనేది కూడా ఈ మాట ద్వారానే సాధ్యం. ఎలాగైతే మాటల ద్వారా మనం బయట ఉండేటువంటి వ్యక్తుల్ని ఎలాగైతే పనిచేయించుకోవాలంటే ఏమంటామండి, మీ అంత గొప్పవాళ్ళు లేరండి, మీ అంతటి వాళ్ళు ఈ వీధిలోనే లేరండి అని ఇలాగ పూడేస్తుంటాం కదా. ఇలాగా కాలంలో కలిసిపోయేటువంటి వాళ్ళని పొగడడానికి ఉపయోగించేటువంటి నోరు కాలస్వరూపుడైన పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణించడానికి ఎందుకు పలకలేకపోతుంది. కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడేటువంటి నోరు నోరు, నీ పద్యావళులు ఆలకించు చెవుల, నిన్నాడు వాక్యంబులను. ఈ నోరులు ఎవరినో కీర్తించడానికి కాదు స్వామి వెళ్ళేది, నీ గురించి పలికేట్టుగా అటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు, అటువంటి నోటిని మాకు అనుగ్రహించు. నీ పద్యావళులు ఆలకించు చెవులను, నిన్నాడు వాక్యంబులను, నీ మూర్తిపై చూపులను. లోకంలో ప్రపంచంలో ఎన్నెన్నో చూస్తుంటాం. కొంతమంది సినిమా పిచ్చివాళ్ళు ఉంటే వాల్ పోస్టర్ కనపడగానే ఆగిపోతారు. ఇంకొంతమంది బయట ప్రపంచంలో ఏదో కాస్త భోజన ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కడో తక్కువ రేటుకి ఏదో పదార్థం దొరుకుతుందంటే అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏవో కనబడుతూ ఉంటాయి ప్రపంచంలో, అక్కడ ఆగిపోతారు. కానీ ఏ దృశ్యాన్ని చూడడం వల్ల ఈ దృశ్యమాన ప్రపంచం మీద యొక్క నిజస్థితి తెలుస్తుందో, ఈ దృశ్యమాన ప్రపంచానికి అధిష్టానమైన పరబ్రహ్మము ఎవరో ఆ పరమాత్మ యందు కనుక దృష్టి నిలబడిందనుకోండి, ఈ పదార్థాల మీద వ్యామోహం కలుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ ఆయనలో నుంచి వచ్చినవే. మనకు భాగవతంలో చెప్పినట్టుగా ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందునిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూలకారణం ఎవ్వడు అనాది మధ్యలో ఎవడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవి ఈశ్వరుణ్ణి శరణంపు వేడిదన్ అని మనకు భాగవతంలో చెప్పారు. ఎవరిలో నుంచి జగత్తు వస్తుందో, ఎవరి వల్ల జగత్తు నిలబడి ఉన్నదో, ఎవరి లోపలికి జగత్తు లీనమైపోతుందో, ఈ కనిపించేటువంటి సకల చరాచర జగత్తుకి ఎవరు మూలమై ఉన్నారో, అటువంటి అధిష్టానమైనటువంటి పరబ్రహ్మాన్ని నేను ఆశ్రయించేదనుగాక అని గజేంద్రుడు వేడుకుంటాడు గజేంద్ర మోక్షణంలో. కాబట్టి అటువంటి పరమాత్మని అన్నింటిలో చూడగలగాలి. భాగవతంలో మహామంత్రం ఏమిటి అంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పనిలేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఇది భాగవతంలో మహామంత్రం. హరిమయము విశ్వమంతయు, ఓసారి ప్రపంచాన్ని చూడు, ప్రపంచంలో భగవద్వైభవం కనబడుతోంది నీకు. ఆ భగవద్వైభవాన్ని నువ్వు దర్శించగలిగితే ఈ ప్రకృతిలో ఉండేటువంటి పరమాత్మ యొక్క రహస్యం నీకు తెలుస్తుంది. అందువల్ల అన్నింటినీ చూడు, చూస్తున్నటువంటి ప్రపంచంలో పరమాత్మ అనుభూతిని పొందుడు. అందుకనే అక్కడ మనకు చెప్పారు, నీవు చూచినదల్లా నీవేయనుచును తత్వమసి వాక్యమును గర్ధంబు నిజము అని మన బాబూజీ మహారాజ్ వారి గురించి కవిగారు చెప్తారు. ఏది చూస్తున్నావో అది పరమాత్మ కంటే అన్యంగా లేదు, ఆయన అనుగ్రహమే ఇలా కనబడుతోంది. అందుకని ఏది చూచినా నీకు పరమాత్మ కనపడాలి. చూడండి, మనకు బాగా చిత్రాలు అలవాటు. మీరు భక్త ప్రహ్లాద ఓ చలన చిత్రాన్ని చూసినప్పుడు ప్రహ్లాదునికి ప్రతిదానిలో నారాయణమూర్తి కనపడతాడు. నారాయణమూర్తి కానటువంటి వస్తువు లేదు. ఎందుకని, అవన్నీ ఆయనలో నుంచే వస్తున్నాయి గనక, ఆయన వలననే నిలబడుతోంది గనక, ఆయనలోకే లీనమైపోతోంది గనక. కాబట్టి నిన్ను చూచేటువంటి బుద్ధిని మాకు కలిగించు, ఎక్కడ చూసినా నీవే ఉన్నది, నీవే అనేటువంటి ఆ అనుభూతిని మాకు ప్రసాదించు. అందుకనే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. స్వామివారు కానిటువంటి వస్తువు ఇంత కూడా లేదు అని మనకు భాగవతం చెప్తుంది. అందుకని నీ పద్యావళులు ఆలకించు చూపులను, నిన్నాడు వాక్యములను, నీ మూర్తిపై చూపులను. నీ మూర్తిపై చూపులంటే, మా ఇంట్లో ఇంతెత్తు వినాయకుడు ఉన్నాడండి, ఆయన చూస్తూ నేను గణపతి ఉపనిషత్తు పారాయణం చేస్తానండి. మా ఇంట్లో ఇంతెత్తున విష్ణుమూర్తి ఉన్నాడండి, ఆయన చూస్తూ నేను విష్ణు సహస్రనామం చేస్తానండి అంటే ఇది ఒకంత వరకు మంచిదే. కానీ నీ సాధనలో ఎక్కడ చూసినా ఆయనే కనపడాలి. నేను ఆయన ఎదురుగానే పారాయణం చేస్తాను, పక్క పెడితే నేను ఇంకో విషయంలోకి వెడతాను అంటే అది నిజమైనటువంటి దర్శనం కాదు. ఎక్కడ చూసినా ఉన్నది భగవంతుడే అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. అందుకని నీ మూర్తిపై చూపులని, ఆ మూర్తిని నువ్వు కేవలం ఒక గదికి పరిమితం చేయొద్దు, ఒక దిక్కుకు పరిమితం చేయొద్దు. అసలు ఉన్నదంతా కూడా పరమాత్మే, దిక్కులకు అన్నింటిగా ఉన్నటువంటి వాడు కూడా తానే. ఈ భావన కలగాలి. నీ మూర్తిపై చూపులను, నీ పొంత ముక్కు స్థిరములు. ఎక్కడ మృక్కుతావు అంటే ఉన్నదంతా ఆయనే కాబట్టి ఏ దిక్కుకు తిరిగి మృక్కినా అది ఆయనకే చెందుతుంది. ఇప్పుడు అంతటా పరమాత్మ ఉన్నప్పుడు నువ్వు ఏ దిక్కుకు తిరిగి మొక్కాలి? ఏ దిక్కున పరమాత్మ లేడో చెప్పండి, నేను ఎక్కడ మృక్కుతాను? హిరణ్యకశిపుడు అన్నాడు, ఎక్కడున్నాడు రా అని. ప్రహ్లాదుడు అన్నాడు, ఎక్కడ లేడో చెప్పమన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేస్తే ఎక్కడ లేడో చెప్పమని ఆయన ప్రశ్న వేశాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం భాగవతం. ఎక్కడ చూసినా కనపడలేదు హిరణ్యకశిపుడికి, అంతటా కనపడుతున్నాడు ప్రహ్లాద కుమారుడికి. కారణం ఏమిటి? ఈయన విశ్వాసం ఆరూఢమైంది. తను నమ్మినటువంటి దైవం అన్నింటా ఉన్నాడనేటువంటి భావన ఆయనకు చిన్నప్పటి నుంచి గురువులు ఏది చెప్పారో, నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ తత్వాన్ని వినిపింపజేశాడో దాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాడు. నిజానికి గురువు చెప్పేటువంటి పాఠము ప్రపంచంలో మనం నడిచేటువంటి ప్రకృతిలో ప్రతిదానిలో గురుస్వరూపం మనకు దర్శనమవుతున్నప్పుడు అది మనకు చక్కగా బోధపడిందని అర్థం. ఎప్పుడు గురుతత్వం బోధపడిందని అర్థం? గురుదేవుడి యొక్క బోధామృతం మా ఇంట్లో 12 పుస్తకాలు ఉన్నాయనుకున్నంత మాత్రాన మనకు ఆ బోధ అంతా వచ్చేది? ఏది ఆ భాగాలలో ఆ తత్వాల్లో మనకు నిరూపణ అందించారో గురుదేవుడు, అది నువ్వు సర్వే సర్వత్రా దర్శించగలగాలి. నా ప్రభువు లేని చోటు లేదు, నా ప్రభువే అంతగా నిండి ఉన్నాడు అనేటువంటి భావన కలిగిందనుకోండి, అప్పుడు ఎక్కడికెళ్ళినా ఆయన స్వరూపమే. నీ ముక్తిపై చూపులను, నీ పొంత ముక్కు శిరములు, నీ సేవపై చిత్తములు. ఎవరికి ఏది చేసినా అది ఆయనగానే భావన చేస్తాడు. ఏది తా చేయుడివి ఎల్ల ఈశ్వరునికి, తా ననర్చిన సేవగా ద్రడిమ సేయ అఖిలమును భాగవత మార్గ మగు నరేంద్ర. పరీక్షిత్ మహారాజు గారితో మనకి శుభయోగీంద్రులు వారు చెప్పినటువంటి మాట, ఏవైతే నువ్వు కాయంతో చేస్తున్నావో, ఏవి ఇంద్రియాలతో చేస్తున్నావో, ఏవి చేతులతో ఆచరిస్తున్నావో, పాదాలతో ఏవైపు నడుస్తున్నావో, నోటితో ఏది మాట్లాడుతున్నావో, కంటితో ఏది చూస్తున్నావో, చెవిటితో ఏది వింటున్నావో, ఇవన్నీ పరమాత్మ స్వరూపంగా భావన చెందినప్పుడు అది భగవంతుడి యొక్క సేవ. సేవ అనే పదానికి అర్థమేమిటి? అంతటా పరమాత్మనే దర్శించడమే సేవ. అంతటా పరమాత్మానుభూతిని పొందడమే నిజమైనటువంటి జ్ఞానము. నిజమైనటువంటి చదువు కూడా అదే. చదివించిన గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రముల్ని చదివినవి గలవు వెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. మీరు చూడండి, హిరణ్యకశ్యపుడు లోకాలనే తిరిగాడు, దేవలోకం వెళ్ళాడు, ఇంద్రలోకం వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు, అన్ని లోకాలు వెళ్ళాడు. కానీ ప్రహ్లాదులో ఉన్న చోటే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుడికి జ్ఞానం కలిగిందా, హిరణ్యకశ్యపుడికి జ్ఞానం కలిగిందా? హిరణ్యకశ్యపుడు లోకాలు తిరిగాడు, అన్ని లోకాలు తిరిగినా కానీ అజ్ఞానం వదలలేదు. కానీ ప్రహ్లాదుడు ఉన్న చోటే ఉన్నాడు, గురువాక్యాన్ని నమ్మాడు, శ్రద్ధగా దాని ప్రపంచంలో ఉన్నదంతా పరమాత్మని గుర్తించాడు. ఈయనకు లోకాలతో పని లేదు, లోకేశ్వరుడే ఆయన చెంత వచ్చి నిలబడ్డాడు. అంటే మనకు భాగవతం ఏం చెప్తుంది? ప్రపంచంలో చరించడం కాదు, ప్రపంచంలో చరిస్తున్నటువంటి ప్రతి చోట పరమాత్మానుభూతిని పొందడమే నిజమైనటువంటి సేవ, నిజమైన భాగవత సేవ. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క సేవ ఎక్కడున్నాడని ఇక్కడ మాత్రమే చేస్తావు, అంతటా ఉన్నది భగవంతుడే. ఆ స్పృహ కలిగిన నాడు నువ్వు చేసే ప్రతి పని కూడా భగవదారాధనే అవుతుంది. అందుకని నీ సేవపై చిత్తములు, నీ పొందనుకు శిరములు, నీపై బుద్ధులు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. నీపై బుద్ధులు అనే మాట అది ఐదక్షరాలుగా కనబడుతోంది కానివ్వండి, చాలా విశేషం. నీపై బుద్ధులు మాకు నిమ్మ కరుణ నీరేజ పత్రేక్షణ, నిలబడుతుందా, స్థిరంగా ఉంటుందా బుద్ధి? లోకంలో ఎక్కడైనా చేయకూడని పని చేస్తే మనిషి ఏమో చేసేవాడు, కానీ తిట్లన్నీ దేనికి పెడతాయంటే బుద్ధికి పెడతాయి. ఎవడైనా చేయకూడని పని చేస్తే అంటే నీకు బుద్ధి ఉందా అంటారు, బుద్ధుండే ఈ పని చేసావా అంటారు, బుద్ధుండే ఈ మాట మాట్లాడతావా అంటారు. అంటే ప్రతీదానికి దేనికి పెడుతుంది ఆఖరికి చివాట్లు బుద్ధికి పెడతాయి. మనం వెళ్ళకూడని చోటుకి వెళ్ళినా బుద్ధికే పడతాయి, చేయకూడని పని చేసినా బుద్ధికే చివాట్లు పడతాయి. కాబట్టి బుద్ధి అనేటువంటిది చాలా గొప్పది. అందుకని ఏమన్నాడు ప్రహ్లాద కుమారుడు, పురుషోత్తముని మీ బుద్ధి బుద్ధి. పురుషోత్తముడు అంటే ఎవరు? ఈ సర్వదే సర్వపురాలలో అన్నింటిలో ఎవరు నివసిస్తున్నారో, పురము అంటే దేహం శరీరం, ఎవరైతే దీనిలో నివసిస్తున్నారో అతనికి పురుషోత్తముడని పేరు. అంటే ప్రతి అవయవంలో ప్రతి అణువును కూడా పరమాత్మ యొక్క దర్శనం చేసి ఇది పరమాత్మ యొక్క దర్శనాన్ని నేను అనుభవిస్తున్నాననేటువంటి ఆ స్థితిలో ఎవరు ఉంటారో వాడు నిజంగా బుద్ధిని సక్రమమైన మార్గంలో పెట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఇలాంటి మనకు అవకాశం, ఇదిగో ఈ ఇంత గొప్పవాళ్ళు కూడా అది కోరుకున్నారు. ఇదిగో నలకొబ్బరం అడిగ్రీవులు అనేటువంటి వాళ్ళు చక్కగా పరమాత్మతో ఇటువంటి అనుబంధాన్ని కోరుకున్నారు. కాబట్టి మనకి ఏది నిజమైనటువంటి ఆస్తి, మనకు చివరికి దేని ద్వారా మనం పరమ పునీతమై చేరుకోవలసిన మోక్షలోకాన్ని చేరుకోగలుగుతున్నామో అది భాగవతం ద్వారానే సాధ్యం. ఎందుకంటే 18 పురాణాలు, మధ్వయం మధ్వయం చేవా భ్రత్రయం చతుష్టయం అనాపాలింగ ఉపస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని 18 పురాణాలు. 18 పురాణాల్లో కూడా 4 వేదాలు, ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణాలు. పంచమ వేదమని పొందింది మహాభారతం, తర్వాత మనకు బ్రహ్మసూత్రాలు, అంతకుముందు ఉపనిషత్తులు, ఆ తర్వాత భగవద్గీత. వీటన్నింటినీ వ్రాసినప్పటికీ కూడా వ్యాసుడికి దుఃఖం తీరలేదు. సూత మహర్షుల వారు శౌనకాది మహామునులు నైవేశారణ్యంలో యాగం చేస్తుంటే దీర్ఘసత్రయాగం, ఆ దీర్ఘసత్రయాగానికి సూత మహర్షుల వారు వచ్చారు. రాగానే ఆయన అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అన్నారు, మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కుడగు గ్రంథార్థంబులు విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. ఎంత అద్భుతమైన పద్యాలండి భాగవతంలో. మన్నాడం చిరకాలము అన్నారు. చిరకాలం అంటే చాలా ఏళ్ళుగా ఉన్నావు. చాలామంది అంటారు నాకు 80 వచ్చాయండి, నాకు 90 వచ్చాయండి, మా తాత 120 ఏళ్ళు బ్రతికాడండి, ఇవన్నీ మనం పెద్ద ఎంతోమంది ద్వారా వింటూ ఉంటాం. కానీ భాగవతం అడుగుతోంది, అబ్బాయి నీకు ఎన్నేళ్ళు అని భాగవతం అడగదు, భగవంతుడితో నీకు సంబంధం ఎన్ని సంవత్సరాలు అని అడుగుతుంది. ప్రపంచంలో మనం అడిగేది ఏంటి, అబ్బాయి మీ వయస్సు ఎంత, దీన్ని బట్టి మన గౌరవాలు ఉంటాయి. కానీ పరమాత్మ దగ్గరికి వెడితే నీకు భగవంతుడితో అనుబంధం ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఇదో ఇంత దేహం ఇచ్చాడు కదా, ఈ లోకానికి పంపించాడు కదా, తల్లి గర్భంలో చీకటి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ప్రయాణం మొదలైంది కదా, బయటకు వచ్చి ప్రపంచంలో ప్రయాణం మొదలెట్టావు కదా, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఎన్నెన్నో నేర్చుకున్నావు కదా, బాల్యమైపోయింది, యవనమైపోయింది, కౌమారమైపోయింది, వార్ధక్యం కూడా దరిదాపుల్లోకి వచ్చేసాం, రేపో మాపో పెద్ద ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం, ఈ లోపులో మనం చేయవలసిన కృత్యం ఏదో ఎరిగామా, తెలుసుకున్నామా, భాగవతం అడిగేది అది. మన్నాడము చిరకాలము, ఇంకేమిది కన్నాడము పెక్కుడకు గ్రంథార్థములు. ఎన్నో గ్రంథాలు చదవచ్చు, ఉపనిషత్తులు చదవచ్చు, బ్రహ్మసూత్రాలు చదవచ్చు, భగవద్గీత చదవచ్చు, భాగవతం చదవచ్చు, భారతం చదవచ్చు, ఇవన్నీ గ్రంథాలు చదవచ్చు. కాక ఏది ముఖ్యము అంటే విన్న అడము వినదగినవి. ఇది చాలా ముఖ్యమండి. ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా విషయాలు వినుంటాం. ఎందుకంటే ఇప్పటికి ఎవరి వయసు వాళ్ళు చూసుకుంటే ఆలోచించండి, ఇప్పటికి నీళ్ళు వచ్చాయి కదా, ఈ నెలలో నా చెవులు ఎన్ని విషయాలు విన్నాయి, వీటిలో ఉత్తమోత్తమైన విషయాలు ఎన్ని, ఎదుటివారి గురించి విన్న చాడీలు ఎన్ని, ఇవి కూడా ఆలోచించాలి. ప్రపంచంగా నుండి ఉంటాయన్నీ కూడా. ఇప్పటి వరకు ఎన్ని విన్నాను, కానీ విన్నాడము వినదగినవి. ఏవి వినాలో అవి వినాలండి. భగవంతుడి విషయాలు, భగవత్ కథలు వచ్చినప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకు వినాలి, ఇతర విషయాలు వచ్చినప్పుడు చెవిటాడివైపోవాలి. వినాలి కానీ రియాక్ట్ కాకూడదు, అక్కడ నటించాలి. ప్రపంచంలో మనకి విచిత్రం ఏమిటంటే, భగవంతుడి దగ్గర నటిస్తున్నా ప్రపంచం దగ్గర మేల్కొంటున్నాం. కానీ ఇలా ఉండకూడదండి, భగవంతుడి దగ్గర నటించకూడదండి, ప్రపంచం దగ్గర నటించాలి. ఇప్పుడు మనం ఇక్కడ భాగవతం వింటున్నాం, వింటూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వింటున్నట్టు నటిస్తున్నాం. ప్రపంచం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నాదే, ఇది నా విషయమే, అది పక్క వాళ్ళకి సంబంధించిందైనా సరే ఇది నాదే అని దాన్ని మనం పూసేసుకుంటున్నాం. ఇది నాది అని అవసరం లేని దాన్ని అట్టిపెట్టుకుంటున్నాం. ఏది మనకు అవసరమో దాన్ని చేస్తున్నాం, ఇక్కడ నటిస్తున్నాం. మన భాగవతం ఏం చెప్తుంది, ప్రపంచం దగ్గర నటించండి, ఉండండి, ప్రపంచంలో ఉండండి, కానీ దాన్ని పూసుకోకండి. ప్రపంచ విషయాలు వినండి, మీ చెవిని చేర్చుకోకండి. ప్రపంచంలో తిరగండి, కానీ ప్రపంచాన్ని మీలోకి రానివ్వకండి. సంసారంలో ఉండండి, సంసార విషయాలు ఏవి లోనికి తీసుకోకండి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు ఏది పొందుతున్నారో ఇది నా జీవితానికి పరమావధి, ఇక ఇది తప్ప నన్ను రక్షించేది అంత్యకాలంలో ఏదీ లేదు. అంత్యకాలంలో ఏమొస్తాయండి, కట్టిన తాళ్ళు విడదీస్తారు, మీద కప్పిన బట్ట తీసేస్తారు, వేసిన దండలు కూడా మూలపడేస్తారు, ఆఖరికి ముక్కునో చేతికో ఏదో బంగారం ఉంటే కోసేసి మరీ తీసేసుకుంటారు. ఏది మన వెంట వస్తుంది ఆఖరికి ఒక్కసారి ఆలోచించండి. అంత్యకాలంలో చిక్క చివరిదాకా వచ్చేటువంటిది ఏదైనా ఉందా? కానీ ఉన్నది. ఏదది? ఈ దేహం ఉండగా నువ్వు దేని గురించి విన్నావు? విన్నాడము వినదగినవి. ఏది వినడం వల్ల నీకు కర్మక్షయమై మోక్షం ప్రాప్తమవుతుందో అటువంటి విషయాలు విని తీరాలి. విన్నాడము వినదగినవి. ఉన్నాడము పెద్దలతో ఉత్తమ గోష్ఠి. చక్కగా పెద్దలతో కాలం గడిపావయ్యా, ఎంత అవకాశం దొరుకుతుందండి. మాడిమాడికి సత్సంగాలు దొరుకుతాయా? మహాత్ముల అనుగ్రహాలు లేకపోతే మనకి చాలా తేలికగా అందుతుంది కనుక దాని రహస్యం మనకు తెలియడంలే. లోకంలో విశేషం ఏమిటంటే, ఏదైనా తేలికగా దొరికే దాని మీద చులకన బుద్ధి ఉంటుందండి మానవుడికి. అలాగే మనకు మహాత్ములు ఇంత శ్రమపడి మనకు అందిస్తుంటే దాని మీద చులకన ఆలోచన, అయ్యో మనం ఇచ్చేసాం కదా, ఇంకా ఎంతసేపటికి అయిపోతుందో, తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, 28 రోజులు పెట్టారట, అయ్యి బాబో 28 రోజులు రావాలేమో, రాకపోతే భక్తులు కాదనుకుంటారేమో. ఎంత మనం ఒకటండి భయపడుతూ ఎప్పుడు భక్తి చేయకూడదు. భగవద్గీతలో కూడా అభయం సంతోషం శుద్ధి, భగవద్గీతలో చెప్తారు స్వామివారు, అసలు భక్తుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే అభయం. భయం లేనటువంటి స్థితి ఉండాలి భక్తుడికి. ఎవరి కోసమో భక్తి చేయడం, ఎవరి కోసమో పారాయణ చేయడం, ఎవరికో చూస్తారనో మనం భగవంతుడి దగ్గర దండం పెట్టడం, ఇవన్నీ ఎవరిని ఉద్ధరించడానికి? నీలో మృత్యు భయం తొలగడానికి భగవంతుడిని ఆశ్రయించాలి. మనకు భయం ఉంది అందరికినో, ఎప్పుడు చస్తాము అనే ఒక భయం, మృత్యు భయం ప్రతి ప్రాణికి ఉంది. ఆ భయం తొలగగలిగేటువంటి స్థానం ఇంకెక్కడా లేదు, అది పరమాత్మ యొక్క సన్నిధానంలోనే. మార్కండేయుడంతటి మహానుభావుడు శివుడి యొక్క సన్నిధానంలోనే మృత్యు భయాన్ని తొలగించుకున్నాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా మనకి చక్కగా వ్యాసుల వారు చెప్తున్నారు, అయ్యా నేను ఎన్నో గ్రంథాలు రాశాను, ఈ గ్రంథాల్లో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా లోకానికి అందించాలని ప్రయత్నం చేశాను, కానీ ఆయనకి దుఃఖం తీరలేదండి. ఎందుకని అంటే, ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కృతయుగంలో ఉన్న ధర్మం త్రేతాయుగంలో లేదు, త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మం ద్వాపరంలోకి లేదు, ద్వాపరయుగంలో ఉండేటువంటి ధర్మం కలియుగంలో లేదు. కలియుగంలో వచ్చేటప్పటికీ చాలా చూడకూడనివి, వినకూడనివి, ఏవి మనం ఊహించమో అవన్నీ మన కళ్ళ ఎదురుగానే జరుగుతూ ఉంటాయి. అందుకని వ్యాస భగవానుడు మహాభారతం తరువాత వచ్చే కలియుగం ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఆయన ఆలోచిస్తే ఆయనకి చాలా దోషభూయిష్టమైనటువంటి లక్షణాలు కనిపించాయని. కలియుగంలో ఉండేటువంటి లక్షణాలు ఎంత దారుణంగా కనిపించాయో మహానుభావుడికి. ఈ సమయంలో ఆయన బాధపడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి నారద వారు వచ్చారు. వచ్చి అన్నాడు, ధాతము భారత శృతి విధాతము వేద పదార్థ జాల విజ్ఞాతము కామముఖ్య కుషర్క విజేతము బ్రహ్మతత్వ నిర్ణేతము యోగినేతము వినీతుడ నీవు చలించి చల్లరే కాతను కైవడి కారణమేమి పరాశరాత్మజ. ఇక్కడ గొప్ప పదం చెప్పాడండి నారద మహర్షుల వారు. పరాశరాత్మజ అన్నాడు. లోకంలో తండ్రికి ఉండేటువంటి దానికి మనకు వారసత్వం వస్తుందండి. తండ్రి బాగా కోటీశ్వరుడయ్యి ఆయన మనకు ఒక ఆస్తిని అప్పచెప్తే కాలంలో అదంతా కనుమరుగైపోయి మనం ఎక్కడో ఉండకూడని స్థితిలో భేదస్థితిలో ఉంటే తర్వాత మీ తండ్రి వైభవం ఎదిగిన వాళ్ళు మీరే మిమ్మల్ని ఏమంటారు, ఒరే మీ నాన్న ఇంత ఆస్తి ఇచ్చి వెళ్ళాడే ఏం చేసావు అని అడుగుతారా అక్కడ. అలాగే ఆధ్యాత్మిక సంపద వారసత్వాన్ని గురించి అడుగుతున్నాడు ఇక్కడ. మీ నాన్నగారు ఎంత గొప్పవారు పరాశరి, మీది సామాన్యమైనటువంటి వంశం కాదయా. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం. నువ్వు పరాశరుడు యొక్క కుమారుడు, మరి అటువంటి నీవు ఇలా బాధపడడం ఏంటి, లోకంలో చాలామంది దుఃఖానికి కారణం తెలుస్తుంది. కొంతమంది ఉంటారండి వాళ్ళ ఏడుపు కారణం చెప్పచ్చు, వాళ్ళ ఏడుపు కారణం చెప్పచ్చు. ఎవరైనా ఏడుస్తున్నారంటే ఫలానా దానికోసం ఏడుస్తున్నారు. ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేని వాడు అక్కడ ఉంటాడనుకోండి, వాడు నిరంతరం ఏడుపుతోనే ఉంటాడు. వాడు చూడగానే మనకేం చెప్తామంటే ఎవరో బాగుండడం వీడు చూసి ఉంటాడు అందుకని ఓర్చుకోలేకపోతున్నాడు వెంటనే చెప్పేయచ్చు. కానీ ఇంత మహానుభావుడు దుఃఖపడుతున్నాడంటే కారణం ఉంటుంది కదా. ధాతవు భారత శృతి విధాతవు అంటే నువ్వు సాక్షాత్తు బ్రహ్మగారి, బ్రహ్మ యొక్క వైభవాన్ని నువ్వు లోకానికి అందించిన వాడు, బ్రహ్మ వేదాన్ని అందించాడు, నువ్వు వేదాన్ని వర్గీకరించిన వాడు, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణం నాలుగు వేదాలు. నాలుగు వేదాలు కూడా 1131 శాఖలు. వేదం 4 అయ్యింది, 4 1131 శాఖ అయింది. ఈ వేదాలు కూడా సక్రమంగా అర్థం చేసుకునేటువంటి లక్షణం ప్రజలకు ఉంటుందో లేదోనని మహాభారతం అనేటువంటి పంచమ వేదాన్ని అందించాడు ఆయన. అంటే అది యొక్క వేదం యొక్క స్వరూపం. మరి వేద పదార్థ జాన విజ్ఞాతము కామముఖ్య కుషక విజేతం, కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అనేటువంటి 6 గుణాలని నువ్వు నాశనం చేసుకున్నవాడివి, వాటిని జయించినటువంటి వాడవి బ్రహ్మతత్వ నిర్ణేతము సాక్షాత్తు బ్రహ్మము అని పెద్దలు పండితులు ఏది చెప్తున్నారో దానిలో సాక్షాత్తు దర్శించిన వాడు. బ్రహ్మము అంటే అర్థం ఏంటండి, లోకంలో మనం బ్రహ్మము అనగానే 4 తలలు కలిగి ఉన్నవాడు అని ఒకటి ఒక భావన పొందుతాం. కానీ బృహతీతి బ్రహ్మ ఏదైతే అంతటా వ్యాపించి ఉన్నదో తానే అంతటా అయి ఉన్నదో దానికి బ్రహ్మము అని పేరు. ఆ బ్రహ్మము యొక్క స్వరూపానివి నీవు, అంటే అంత రహస్యాన్ని లోకానికి వెల్లడి చేసిన వాడు. మహాత్ముల దగ్గర రహస్యాలు ఉండవండి, వారు అంతటా కూడా అందించడానికే ప్రయత్నం చేస్తారు. భగవద్గీత కూడా స్వామి చెప్తూ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఎక్కడా రహస్యం పెట్టలేదు నారాయణమూర్తి కృష్ణయ్య. దీనిలో బ్రహ్మ విద్య ఉన్నది, దీనిలో యోగశాస్త్రం ఉన్నది, ఇదంతా ఉపనిషత్తుల యొక్క సారము, సర్వరహస్యాలు గురిగురించి నీకు అందిస్తున్నాను అని మనకు అర్జునుడితో చెప్పాడు. మరి ఇంత రహస్యాన్ని మనం చదువుతున్నా ఎందుకు అవగతం కావడం లేదంటే అర్జునుడు విన్నట్టుగా వినలేకపోతున్నాం. లోకంలో మనకి ఇన్ని గ్రంథాలను మనం చదువుతున్నా వింటున్నా మనం ఎందుకు వారు అందుకున్నటువంటి ఆనందానుభూతిని మనం పొందలేకపోతున్నామంటే ఆ స్థాయిలో వినలేకపోతున్నాం. భగవద్గీతని అర్జునుడు విన్నట్టుగా వింటే ఇక మళ్ళీ మోహం రావడానికి అవకాశం లేదు. పరీక్షిత్ మహారాజు విన్నట్టుగా వింటే మళ్ళీ మృత్యుభయం కలగడానికి అవకాశం లేదు. జనమేజయుడు విన్నట్టుగా ఉంటే భారతాన్ని వింటే చక్కగా మనకి ఒక వంశాన్ని నిలపాలి, ఒక వంశం యొక్క గొప్పదన సర్పయాగా నాగేశ్వరుడు మహానుభావుడు. అలాగే వాల్మీకి విన్నట్టుగా రామాయణాన్ని నారద మహర్షుల ద్వారా వింటే ఇక మరలా ఏమిటండి రామాయణంలో ఇది ఎందుకు వచ్చింది అని అడిగేటువంటి అవకాశం ఉండదు. అంటే మనం వింటున్నాం కానీ వారంత గొప్పగా వినడం లేదు. అందుకే వినడం కూడా ఒక కళ, వినడం కూడా ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి విద్య అండి. శ్రవణం ద్వారా అది కూడా విద్యే. విద్య అంటే కేవలం పుస్తకాలు తీసుకొని చదవడమే కాదు, మనం శ్రద్ధగా వినడం కూడా విద్యే. శ్రద్ధగా వింటే మనకు ఎన్ని రహస్యాలు కరతలామలకం కావాలో అన్ని రహస్యాలు మనకు వినిపింపజేస్తాడు. ఎందుకని అక్కడ మనకు అందించిన వాడు వ్యాసుడు కనుక. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, అందరి మహానుభావుడు నువ్వు బాధపడుతున్నావంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తోంది అనగానే వెంటనే ఆయన అన్నాడు, అవునయ్యా నాకు కూడా విచిత్రంగానే ఉంది, అయినా నాకు ఎందుకు బాధ వచ్చిందో నాకే అర్థం కావడలేదు, మీరే చెప్పండి అన్నాడు నారదుల వారు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మహాభారతం అంతా చెప్పిన, వేదాన్ని బాగా వర్గీకరించిన, తరువాత గొప్ప గొప్ప రహస్యాలన్నీ అందులో పొందుపరచిన, భాగవతం యొక్క సారాన్ని వినిపించలేకపోయావు, భాగవతం యొక్క కథని వినిపించలేకపోయావు, ఎవరెవరు శ్రీమన్నారాయణుడిని చేరి వారి జీవితాన్ని వృద్ధి చేసుకొని భగవంతుడిని ఆశ్రయించి ఆయన లోకాన్ని కైవల్యాన్ని పొందారో అటువంటి భక్తుల యొక్క చరిత్రను వినిపించలేకపోయావు, ఆ పని నువ్వు చేస్తే నీకు దుఃఖం ఉండదు అని చెప్పారు. దానికి ఆయన అన్నాడు, ఇప్పుడు లోకంలో ఏదైనా వినగానే మనకు సాక్ష్యం కావాలండి, ఎక్కడైనా మనకు కష్టం వచ్చింది ఏమండి ఎలా పోతుంది అని అడిగారు అనుకోండి, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, లలిత పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా చేయండి అన్నాం అనుకోండి, మనం ఏమంటామంటే ఇది చేసి ఎవరైనా దుఃఖాన్ని పోగొట్టుకున్నారా అని అడుగుతాం మనం. అలాగే ఎవరయ్యా ఈ భాగవతాన్ని ఎవరు వింటే, పోని పారాయణం చేస్తే, పోని ప్రచారం చేస్తే, శ్రద్ధగా విన్నంతనే కైవల్యం కరతలామలకమవుతుందని ఏమైనా దీనికి ఎవిడెన్స్ ఉందా, సాక్ష్యం ఉందా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, దీనికి ఎవరో అక్కర్లేదు, నాకదే మీకు ఒక తాత్కాడు, ఏది నా చరిత్ర ఉంది, నేను పూర్వం ఇప్పుడేదో మీకు బ్రహ్మ మానసపుత్రుడిగా నారాయణ శబ్దంతో లోకాలు తిరుగుతున్న మహాత్ముడిలాగా కనిపిస్తున్నానే కానీ నాకు వెనకాకల ఒక కథ ఉంది, దీని రహస్యం ఏంటో మీకు చెప్తాను విను అని మనకు భాగవతాన్ని వినిపింపజేశాడు. అటువంటి భాగవతాన్ని మీతో చెప్తున్నాను అని చెప్పారు సుత మహర్షుల వారు. ఇంత గొప్పది 18,000 శ్లోకాలతో శుకయోగేంద్రుడు లోకంలో అందించి బ్రహ్మ నారదుడికి చెప్తే, నారదుడు వ్యాసుడికి చెప్తే, వ్యాసుడు తన కుమారుడైన పరీక్షిత్తుకు చెప్తే, పరీక్షిత్తు 7 రోజుల్లో మృత్యువు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి శుకయోగేంద్రుల వారికి చెప్తే, శుకయోగేంద్ర వారు పరీక్షిత్తుకు చెప్పారు. అంటే ఎలా వచ్చింది పరంపర అంటే, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి శుకుడికి, శుకుడి నుంచి పరీక్షిత్తుకి, ఇలా పరంపర ఇలా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్పాడు, నిగమంబులు వేగి చదివిన సుగమంబులు కావుమూర్తి సుభగత్వంబుల్ సుగమంబుకు భాగవతము నిగమంబు పఠింపముక్తి నివసము బుధా. ఇక్కడ నిగమకల్ప తరోర్కలిత ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం వివత భాగవతం రసమాలయం ముహురుహోరసికా భువి భావుకా అని చెప్పారు. నిగమంబులు వేయి చదివిన, మీరు 1000 ఏది వేదం చదవండి, 1000 వారు పోని 1131 శాఖ పారాయణం చేయండి, నిగమంబులు 1000 చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్, సుగమము అంటే తేలిక, ముక్తిని పొందడానికి మీరు వేదము చదివినంత మాత్రం చేతన లేక వేదాధ్యయనము చేసినంత మాత్రం చేతన మీకు ముక్తి అనేటువంటిది అంత సులభంగా రాదు. మరి దేనివల్ల కలుగుతోంది, సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసము బుధ. ఎవరైతే ఈ భాగవతం అనేటువంటి వేద మిళితమైన దాన్ని, వేద సారమైనటువంటి భాగవతాన్ని చదువుతారో వింటారో అటువంటి వారికి ముక్తి కరతలామగుగాక అని నిర్ణయం చేశాడు ఆయన. అప్పుడు వెంటనే వ్యాసుడు అన్నాడు, నిజమేనా స్వామి, మీరేదో చెప్పారే, మీ ద్వారా మీరు పూర్వకాలంలో ఏదో ఒక చిన్న జన్మ ఉన్నది, దాని ద్వారా నేను ఈ భాగవతాన్ని వినడం ద్వారా ముక్తిని పొందానన్నారే, ఎలా జరిగింది? వ్యాసుడు అడిగాడు. దానికి నారదుడు చెప్పాడు, నారదుడికి 3 జన్మలు ఉన్నాయండి భాగవతంలో. మొట్టమొదటిది ఉపబ్రహ్మణుడు అనే పేరు కలిగిన గంధర్వుడు. ఇది మనకి ప్రహ్లాదోపాఖ్యానంలో సప్తమ స్కందంలో నారద ధర్మరాజ సంవాదంలో ధర్మరాజుల వారు అడుగుతుండగా నారదుల వారు తన జన్మరహస్యాన్ని చెప్పేటప్పుడు అక్కడ తనని తాను గంధర్వుడిగా చెప్తూ ఆయన ఎందువల్ల ఈ లోకంలోకి దాసీపుత్రుడిగా రావాల్సిందో చెప్పాడు. దానికి ఒక కారణం కూడా చెప్పాడు, నేను ఉపబ్రహ్మణుడు అనే పేరు కలిగిన గంధర్వుణ్ణి, నాకు దేవలోకంలో భగవత్ సన్నిధానంలో భగవత్కీర్తన చేసే అవకాశం వచ్చింది. ఓ రోజున నేను భగవన్నామం చేస్తుండగా కొంతమంది అప్సరసలు నా గానానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యం చేసి చూస్తున్నటువంటి నాకు భగవన్నామం మీద కంటే కూడా వాళ్ళ మీద మనస్సు లగ్నమైంది అని. చేసేదేమో భగవన్నామం, కానీ దృశ్యమానం ప్రపంచంలో ఇంతమంది స్త్రీమూర్తులు సౌందర్యంగా కనబడేటప్పటికీ వాళ్ళ దగ్గర మనస్సు ఆగిపోయింది. దాంతో అక్కడ వాళ్ళు అన్నారు, అబ్బాయి నువ్వు ఇలా మనస్సు అనేటువంటిది వాళ్ళ మీద పెట్టి నోటితో మాత్రమే నామం చేశావు గనక
దీనికి ఫలితంగా నీవు దాసీపుత్రుడిగా జన్మను పొందేదవుగాక అని వాడు నిర్ణయం చేసి భూలోకానికి పంపించాడు. దాసీపుత్రుడిగా వచ్చాడు ఈ నారదుడు, అంటే ఉపబర్హణుడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు పనిచేస్తూ ఉంటారు కనుక నాలుగిళ్లలో పని కుదురుకొని ఆవిడ సంసారం పోషించుకుంటూ ఉంటే ఈ పిల్లాడు కూడా తల్లితో పాటు పనులకు పెడుతున్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఊరిలో కొంతమంది మహాత్ములు చాతుర్మాస వ్రతం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా చాతుర్మాస వ్రత మహాపుణ్య కాలంలోనే. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల కాలము భగవంతుడి కథలతో, పురాణాలతో, శాస్త్ర చర్చలతో, వేద పఠనంతో, యజ్ఞయాగాది క్రతువులతో తమ ఆశ్రయించినటువంటి శిష్యులకు బోధ చేస్తూ 4 నెలల పాటు మహాత్ములు ఒకే చోట ఉండి ఈ వ్రతాన్ని అవలంబిస్తారు. ఇటువంటి కాలంలో ఈ మహాత్ములు 4 సేవ చేయడానికి నారదుడు వారిని నియమించింది. అంటే దాసీపుత్రుడిగా ఉన్న తాను అక్కడ నియమింపబడ్డాడు. సరే, వీళ్ళు కృష్ణుడు యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉండేవారు. ఈ పొద్దుకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే భాగవతాన్ని చదువుకునేవాళ్ళు. వారు కృష్ణ చరిత్ర చదువుగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై దీనుల దూరంపై నేనంతట ప్రారంభించిన విష్ణు సేవ ఇతర ప్రారంభ సేవ దూరుండనై. భాగవతంలో చెప్పాడు ఆయన. నేను ఆ వాళ్ళు చెప్పుకునేటువంటి భాగవత కథను వింటున్నాను. ఎలా విన్నాడు నారదుడు అంటే, కార్యాన్ని లోకంలో చెప్పేటువంటి కార్యాన్ని అవ్వలేదు ఆయన. పొయ్యి పెట్టేవాడు, అన్నం వండేవాడు, కట్టెలు ఎగదోసేవాడు, కట్టెలు తెచ్చేవాడు, మహాత్ములకు వడ్డించేవాడు, ఇన్ని పనులు బయట చేస్తున్నా ఒక చెవి మాత్రం భాగవతం ఎందుకు పెట్టించేవాడు. వారు ఏం చెప్పుకుంటున్నారు, ఆ రహస్యం ఏమిటి, భగవంతుడు ఎందువల్ల ఇన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది, ఏ అవతారంలో ఎలా లోకోద్ధరణ చేశాడు, పరమాత్మ అవతార రహస్యాలేమిటి, మహాత్ములు వాడు చర్చించుకుంటూ ఉంటే ఈయన వింటున్నాడు. అంటే చూడండి, భాగవతము ఎంత శ్రద్ధగా మనం వినగలుగుతామో, కైవల్యం అనేది అంత త్వరగా మనకు ముక్తికరతలా మనం కావడానికి అవకాశం ఉంది. వారలు కృష్ణ చరిత్రలు చదువుగా వర్ణింపగా పాడగా 3 చేశారు. చదువుతున్నారు, వర్ణిస్తున్నారు, పాడుతున్నారు. పాడడం అంటే అక్కడ అర్థమేమిటి, రాగంతో పాడుతున్నారని కాదండి అక్కడ అర్థం, నిరంతరము మననము చేయడము కూడా పాడడమే. భాగవతంలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం అని 9 మార్గాలు చెప్పారు. భాగవతంలో 9 మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు భగవంతుని చేరడానికి. ఈ 9 మార్గాల్లో మొట్టమొదటిది ఏంటంటే శ్రవణం. శ్రవణ భక్తికి ఎవరు ఉదాహరణ అంటే పరీక్షిత్ మహారాజు. తర్వాతది కీర్తన. కీర్తన భక్తికి ఎవరు ఉదాహరణ అంటే శుకుడు అని చెప్పారు. శుకుడు చెప్పారు. మనం కీర్తన భక్తికి ఉదాహరణ ఎవరంటే లోకంలోకి వచ్చేటప్పటికి నారదుడు కదండి అంటాం. కానీ భాగవతాన్ని అడిగితే ఎవరండి కీర్తన భక్తికి ఉదాహరణ అంటే వ్యాసకి, సాక్షాత్తు వ్యాసకుమారుడైనటువంటి శుకయోగి. మీరెక్కడైనా శుకుడు హార్మోనియం పెట్టుకొని కానీ, ఇలా తుమ్మురు పట్టుకొని కానీ, దోలకు పట్టుకొని కానీ కనబడతాడా? వ్యాసుడు కుమారుడు ఎలా కనబడతాడు మీకు? శుకుడు బోధ చేస్తూ కనబడతాడు. అంటే అర్థం ఏమిటి అక్కడ, నిరంతరం భగవత్తత్వ వారిని విచారణ చేయటము కూడా గానమే. ఆ గానానికి బయట ఉండే సంగీతానికి సంబంధించినటువంటి ఆ రహస్యాలు తెలియాలనే లేదు అక్కడ. నిరంతరం పరమాత్మ గురించి తలచుకుంటూ ఉంటే అది కూడా గానమే. అది వయాసకి కీర్తని. ఆ వయాసకి అంటే సాక్షాత్తు శుభయోగింద్రుడు అన్నమాట. ఆయన కీర్తన భక్తికి మనకు ఉదాహరణ. ప్రహ్లాద స్మరణే కపిపతి దాస్యే ఋతు పూజనే తదాంగి భజనే లక్ష్మీ అక్రూరాస్త్వభివందనే. ఇవన్నీ కూడా మనకి భాగవతంలో చెప్పారు. ఎవరెవరు ఏ భక్తికి ఉదాహరణ, వాళ్ళలో నారదుడు ఇక్కడ చక్కగా వాళ్ళు చెప్తుంటే విన్నాడు. ఆరావంబు సుధారస ప్రతిమమై, ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. వాడు చెప్పుకునేటువంటి మాటలు అంటండి అమృతప్రాయములాగా. అంటే పని చేస్తున్నాడే కానీ పని మీద అతనికి దృష్టి లేదు. మన వాడు చెప్తారే సంసారంలో ఉండండి, ఎలా ఉండండి, పద్మపత్రం ఇవాంబస లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంబస. భగవద్గీత పారాయణంలో మనకు వస్తుంది కదా, ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు ఉంటుందో అలా సంసారంలో మీరు ఉండండి, కానీ ఎలా నీటి బొట్టు తామరాకుని అట్టి పెట్టుకోదో అలాగే మీరు కూడా దాన్ని అంతకంటా చరించండి. ఇది మహత్తరమైనటువంటి మాట చెప్పాడనమాట మనకు భగవద్గీతలో స్వామి. దానికి ఉపమానం కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా, అది ఒక ఉపమానం. అలాగే ఇక్కడ కూడా కర్మ చెయ్యండి, కర్మ చేస్తూ ఉండండి, కానీ మీ శ్రద్ధ అంతా కూడా పరమాత్మ మీద పెట్టండి. ఏమి చేస్తున్నా పరమాత్మకు అర్పణ చెయ్యండి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ యత్ తపస్యసి కౌంతేయ తద్గురుష్వమదర్పణం. నువ్వు ఏమి చేస్తున్నా నాకు సమర్పణ చెయ్యని స్వామి చెప్పినట్టుగా. అలా చేస్తే అప్పుడేమవుతుంది, మీరు ఏ పని చేసినా అది యజ్ఞం అవుతుంది, మీరు ఏ పని చేసినా అది భాగవత సేవ అవుతుంది, భగవంతుడి సేవ అవుతుంది. ఇలా చెయ్యగలిగితే చాలా తేలిక. పరమాత్మ యొక్క మార్గాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి అవకాశాన్ని ఇక్కడ నారదుడు ఏది ఆయాచితంగా పొందాడు. మహాత్ముల సేవ దొరికింది, భాగవత శ్రవణం దొరికింది, నిరంతరం వాళ్ళకింత ప్రసాదం పెట్టగలిగేటువంటి క్రియ కూడా చేస్తున్నాడు. 4 నెలల కాలం వాడు కృష్ణ చరిత్ర చెప్పుకున్నారు. 4 నెలల కాలం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వారు అన్నారు, అబ్బాయి నువ్వు ఇంత సేవ మాకు చేశావు కదా, నీకేమైనా మంత్రోపదేశం చేస్తా అని ఆ పిల్లాడిని పిలిచి, వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ, 4 నామాలండి, వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ. ఈ 4 కూడా విష్ణు సహస్రనామంలో వస్తాయి. మీరు ప్రయత్నం చేస్తే అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ వాసుదేవో బృహద్వాను వాసుదేవ పురందర. మనకి ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామంలోవే. మనకి ఇలాంటి నామాలని వారు 4 మనం ఇప్పుడు 1000 నామాలు చేస్తున్నాం కానీ ఆయనకు 4 మంత్రాలు ఇచ్చాడు. అబ్బాయి 4 మంత్రాలు భగవంతునికి సంబంధించినవి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తుంటే మీకు కైవల్యం కరతలామర్కం అవుతుంది. మేము చెప్పిన ఈ భాగవతాన్ని నిరంతరము నువ్వు మననం చేసుకో, దాంతోపాటు ఈ మంత్రాలు 4 అనుసంధానం చేసుకో, నీకు భగవంతుని యొక్క కృప కలుగురుగాక అని వాళ్ళు దీవించి వెళ్ళిపోయారు. ఈ పిల్లాడు తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఓ రోజున వాళ్ళ అమ్మగారు పాలు పితకడం కోసమని అర్ధరాత్రి వేళలో కాస్త చీకటి, ఇప్పట్లోలాగా మనకి ఈ ఇంత వెలుతురు ఉండేటువంటి కాలం కాదు కనుక చీకటి సమయంలో ఆవిడ పాత్ర తీసుకొని గోక్షీరాన్ని తీసుకురావడానికి వెళ్ళింది. ఆవు పాలు తీసుకురావడానికి అక్కడ కట్టేసిన ప్రదేశానికి, గోవులు కట్టేసిన ప్రదేశానికి వెళ్ళింది. ఈవిడ చీకట్లో తెలియక పాము మీద కాలేస్తే ఆ పాము ఈవిని కలుస్తోంది, దాంతో ఆవిడ సరిపోతుంది. కొంతమంది పిల్లలు వెళ్ళి నారదుడితో అంటే ఈ దాసీపుత్రుడితో చెప్పారు, అయ్యా మీ తల్లిగారు వెళ్ళిపోయారనగానే ఆయన ఒక మాట అనుకున్నాడు, స్వామి నా సాధనకు మా అమ్మ ఎక్కడ భంగకరం అవుతుందోనని ఈ రుణాన్ని కూడా నువ్వు తీర్చేశావా. అంటే సాధకుడు ప్రపంచంలో కలిగేటువంటి కష్ట నష్టాలని పరమాత్మ అనుగ్రహంగా భావిస్తాడే కానీ ఇది నాకు లోటు చేశాడే అని పరమాత్మ మీద నెపం పెట్టడు భాగవతుడైన వాడు. నాకు కూడా ఒక అనుగ్రహాన్ని ప్రసాదించావు, ఓ రుణాన్ని నువ్వు తీర్చేశావు స్వామి అని ఆయన గురించే తపస్సు మొదలుపెట్టాడు. ఆఖరికి శరీరము ఆయనకి బాగా డసిపోయి ఈ ఏది దీని మీద దృష్టి లేదు, ఆయనకి దేహాధ్యాస లేదు. ఇది ఈ లోపల స్వామి వారు ఒక మెరుపులాగా కనిపించాడు. కనిపించి అదృశ్యమైపోతే ఏడుస్తున్నాడు ఈ పిల్లాడు దాసీపుత్రుడు. అప్పుడు ఆయనకు ఒక మాట వినపడింది, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు స్వామి, ఒక లిప్త కాలం పాటు ఒక మెరుపు రూపంలో నీ దర్శనం అయింది, ఈ దర్శనానుభూతి నాకు నిరంతరం కలగలేదే అని బాధపడుతున్నాను, అలాంటి దర్శనం నాకు ఎల్లప్పుడూ కలగాలని నాకు ఆకాంక్షగా ఉంది, ఇంకే కోరిక లేదు స్వామి అన్నాడు దాసీపుత్రుడిగా ఉన్నటువంటి నారదు. దానికి ఆయన అన్నాడు, అబ్బాయి ఈ జన్మలోనూ ఉన్నది ఇంతవరకే ఆరాధనకి ఇదే ఫలితం, కానీ వచ్చే జన్మలో నువ్వు బ్రహ్మమానస పుత్రుడిగా నారదుడిగా జన్మించి నానామనే చెప్తూ లోకంలో సంచరిస్తూ ఉంటావు, అటువంటి భాగ్యాన్ని నువ్వు పొందినప్పుడు మరింతగా భాగవత వైభవాన్ని భక్తి వైభవాన్ని అనుభవించేటువంటి గొప్ప స్థితి నీకు కలుగునుగాక అని పరమాత్మతుడికి ఆశీర్వచనం చేసి అంతర్ధానం అయిపోయాడు. వ్యాసుడితో చెప్తున్నాడు ఈ మాట, వ్యాస నా జన్మ రహస్యం ఇది కాబట్టి 4 మహాత్ములకు భాగవత సేవ చేసి 4 నెలల పాటు భాగవతాన్ని విని ఇంత గొప్పదైనటువంటి ఆనందాన్ని నేను పొందాను కనుక దీన్ని నువ్వు కూడా అనుభవించు, ఈ భాగవతాన్ని మా నాన్నగారి ద్వారా నేను విన్నానని యథాతథంగా భాగవతాన్ని నారద మహర్షుల వారు వ్యాసభగవానుడికి తెలియజేశారు. సరే వ్యాసభగవానుడు కూడా దాన్ని చక్కగా 18,000 శ్లోకాలతో లోకానికి అందించాడు. మరి ఏమిటి భాగవత వైభవం? భాగవతం యొక్క మహత్యం తెలిస్తే మనం భాగవతం వినడానికి చాలా దగ్గరగా పెడతా ఉన్నాం. మనకి భాగవత మహాత్మ్యం గురించి రెండు కథలు చెప్తారు మహాత్ములు. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఆత్మాదేవుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సంతానం కలగకపోవడంతో తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళాడు. అక్కడ ఎంతోమంది మహాత్ములు కనబడితే వాళ్ళందరికీ నమస్కారం చేసి అన్నాడు, అయ్యా నాకు సంతానం లేదు, మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి సంతానం కలిగే మార్గం చెప్పండి అని వేడుకుంటే వాళ్ళు అన్నారు, అయ్యా నీకు 7 జన్మల వరకు సంతానం లేదు అన్నారు. ఆయన అన్నాడు, ఒక్క జన్మలో సంతానం లేకపోతేనే ఇంత అవచాట్లు పడుతున్నానే, 7 జన్మల్లో సంతానం లేదంటే అది ఎంత ఘోరమైనటువంటి దుఃఖం స్వామి, మీరు తలుచుకుంటే దుఃఖానికి తరింప చేయగలరు కదా, పర్వాలేదు స్వామి నాకు ఏదో విధంగా సంతానం ఈ జన్మలోనే పొందేట్టుగా అనుగ్రహించండి అని వాళ్ళని వేడుకుంటే వాళ్ళు ఒక మాట అన్నారు, అబ్బాయి లేనిదాన్ని కోరుతున్నావు కనుక నీకు దుఃఖం వస్తుంది. మనం ఒకటి బాగా ఆలోచించాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని పదే పదే మనం అడుగుతున్నా అది మనకు దొరకడం లేదంటే ఇచ్చినందువల్ల నీకేదో దుఃఖం వస్తుంది కాబట్టి భగవంతుడు ఇవ్వలేదని అర్థం చేసుకోవాలి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళానంటే 1 లక్ష రూపాయలు ఇమ్మన్నానండి, నాకు ఇవ్వడం లేదండి, బోలెడంత డబ్బు పడుతుంది కదా, కోట్లు కోట్లు రోజుకు హుబ్బీలో నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన సొమ్మేన పోయిందా అని మనం అనుకుంటాం. ఈ 1 లక్ష ఇస్తే నీకేదో దుఃఖం ఉంది కాబట్టి ఆయన ఇవ్వడం లేదు. దాన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే పరమాత్మ మనకు తేలిగ్గా అర్థమవుతాడు. ప్రపంచంతో ముడిపెట్టి పరమాత్మని కనుక దర్శనం చేయాలి ఆలోచించాలనుకుంటే మనకు పరమాత్మ ఎప్పటికీ అర్థం కాలేదు. ఆయన లేదు చాలా చిత్రంగా ఉంటాయి. ఆత్మాదేవుడితో అన్నారు వాళ్ళు, అబ్బాయి నువ్వు లేనిదాన్ని కోరుతున్నావు కానీ దుఃఖం వస్తుంది. ఈయన అన్నాడు, పర్వాలేదండి దుఃఖం వచ్చినా పర్వాలేదు, నాకు ఏదో విధంగా నాకు ఆ సంతానాన్ని అనుగ్రహించండి అంటే వాళ్ళు ఒక అరటి పండు ఇచ్చారు. ఓ పండు బాబు, ఈ పండు తీసుకెళ్ళి జాగ్రత్తగా మీ ఆవిడకి ఇవ్వు, మీ ఆవిడకి ఒక పిల్లాడు పుడతాడు, తర్వాత లోకంలో కాలంలో ఏది జరగాలంటే అది జరుగుతోంది అని పంపించారు. ఈయన పండుని తెచ్చి వాళ్ళ భార్య తుందులి అని ఒక ఆవిడ ఉంది, ఆత్మాదేవుడి భార్య, ఆవిడకిచ్చి మహాత్ములు అనుగ్రహించిన ఫలం కనుక దీన్ని తిను, ఇదిగో నేను మళ్ళీ వారి సేవకు వెళుతున్నాను, మళ్ళీ నీకు పిల్లాడు పుట్టే సమయానికి మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చేటప్పటికి తీపి కబురు చెప్పాలి సుమా అని ఆత్మాదేవుడు ఆ పండును అక్కడ పెట్టి ఆవిడ చేతికి ఇచ్చి తినమని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడ స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ పండుని ఎదురుగా పెట్టి ఆలోచించడం మొదలెట్టింది. ఇప్పుడు నేను ఈ పండును తిన్నానే అనుకో, నాకు గర్భం వస్తుంది కదా, వస్తే దాన్ని నేను మొయ్యాలి కదా, ఈ మోసేటప్పుడు కడుపు భారం అవుతుంది కదా, భారం వేసిన తరువాత బయటకు వెళ్ళాలంటే నడవాలంటే కష్టం కదా, ఊళ్ళో ఎక్కడైనా తగాదా జరిగితే పరిగెత్తాలంటే కడుపు అడ్డం కదా, ఇంత భారం నేను మొయ్యాలా, పైగా ఇంకో ఆలోచన చేసింది, ఒకవేళ గర్భం వచ్చి పిల్లాడో పిల్లో పుట్టబోయే సమయానికి లోపల పిండం అడ్డం తిరిగితే ఈ నా అసలు ప్రాణానికి ముప్పు వస్తుంది కదా, నా ప్రాణానికి ముప్పు అయ్యే పని నేను చెయ్యాలా. మన గతి ఎలా ఉంటుందో మన మతి కూడా అలాగే పనిచేస్తుంది. ఒక్కోసారి మనం ఆలోచిస్తుంటే ఎంత తెలివైన వాడిని ఎంత బోతాపడ్డానే అనిపిస్తుంది. ప్రపంచంలో మనం ఒకసారి ఆలోచిస్తే చాలా విషయాల్లో మన తెలివి బాగా ఉంటుందండి. అటువంటి మనమే ఒక్కోసారి చిన్న విషయం దగ్గర బోల్తా పడిపోతాం, మనకే అర్థం కాదు ఎంత తెలివైన వాడిని, ఆలోచన నాకు ఎందుకు రాలేదంటే నీ గతి ఎలా ఉండాలని ఉందో నీ మతి కూడా అలాగే పనిచేస్తుంది. అందుకే నీ బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి ఎలా వెళ్తుందంటే నీ కర్మ ఎలా వెళ్ళాలో నీ బుద్ధి కూడా. నట్టమీద నుంచి పడాలని ఉందండి, పడాలని ఉంటే అప్పుడు ఏం చేస్తావు, లిఫ్ట్ వచ్చి ఆగినా కానీ లిఫ్ట్లో ఎక్కవు, మెట్టు దారి పడాలని కర్మ ఉంటే నీ బుద్ధి ఉంటుంది, నొక్కుతావు, ఆల్రెడీ వచ్చి ఉంటుంది అక్కడికి, కానీ నువ్వేమనుకుంటావు కొద్ది నుంచి నడవలేదు కదా, నెట్ల మీద నుంచి దిగితే బాగుంటుంది అని ఒక సంకల్పం కలిగి నడిచే ప్రయత్నం చేస్తావు, చివరి మెట్టు దగ్గర కాలు జారేస్తావు, అప్పుడు మనం వచ్చి గుర్రగొక్కుంటావు, ఆఖరికి మెట్టు కూడా ఆ లిఫ్ట్ కూడా నొక్కానండి, ఆగిందండి కానీ నా బుద్ధి ఊరుకుందా చెప్పండి, పొద్దు నుంచి నడవలేదు కదా నడవమని చెప్పిందండి, దిగేటప్పుడు ఆఖరి మెట్టు దగ్గర కాలు జారిందండి అంటారు. అంటే మనం అనుభవించవలసిన కర్మ ఎదురుగా వచ్చినప్పుడు నీ బుద్ధి కూడా పనిచేయదు, నీ మతి కూడా దానికి తగ్గట్టుగానే పెడుతోంది. అలాగే ఇక్కడ ఇప్పుడేం ఆలోచించింది, ఇన్ని రకాలుగా ఆలోచించి నేను తినకూడదు ఈ పండుని. వాళ్ళు చెప్పారు మహాత్ముడు, అబ్బాయి నీకు నీకు అసలు అవకాశమే లేదురా, 7 జన్మల వరకు నీకు పుత్రుడు ఉండే అవకాశం లేదు, సంతానం లేదని చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి బలవంతాన్ని తెచ్చుకున్నాడు ఈ పండుని. వీళ్ళ ఆవిడ కూడా బుద్ధి అలాగే పనిచేసింది. వెంటనే ఆవిడ ఈ పండుని తీసుకెళ్ళి ఒక గోవుకు వేసింది. వాళ్ళ ఇంట్లో గోవు ఉంటే ఆ గోవుకు వేసింది, ఆ గోవు తినేసింది అరటి పండు. సరే ఈవిడ కార్యమైతే చేసింది కానీ ఇప్పుడు ఆ అరటి పండు ఆవు తిన్న తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, ఎంత పొరపాటు పని చేశాను, మా ఆయన ఇచ్చిన అరటి పండు ఆవుకేసేసాను, రేపటి రోజున మళ్ళీ 10 నెలల తర్వాత మా ఆయన వస్తాడు, నీకు అరటి పండు ఇచ్చాను కదా, పిల్లాడు పిల్లాడో పిల్ల పుట్టుంటారు కదా, ఏడు ఆ పిల్లాడో పిల్ల అంటే నేను ఎవరిని చూపించాలి, ఇప్పుడు కొత్త దిగులు పట్టుకుంది. సరే ఇలా ఆలోచిస్తుంటే వాళ్ళ చెల్లెలు ఒక ఆవిడ వచ్చింది ఊరి నుంచి. వచ్చి ఈ అక్కయ్య గారితో చెప్పింది, అక్కయ్య నాకు ఎందుకో ఈ నెల రాలేదు, నాకు గర్భం నిలబడ్డట్టుగా అనుమానం వస్తుంది, ఇప్పుడే నాకు పుత్రులు పుత్రికలు కనడం ఇష్టం లేదు, మరి ఏం చేయమంటావు అని వచ్చింది ఈ అక్కయ్య దగ్గరికి. ఆవిడనే వెతకపోయింది, కాలికి దొరికినట్టుగా వచ్చావు, ఇదిగో నువ్వేం చేయొద్దు, 10 నెలలు నేను భరిస్తాను, నీకు కావలసిన గ్రాసం నీకు కావలసిన భోజనం అన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం చేయొద్దు, ఆ 10 నెలలు నీ ఈ బిడ్డని నీ పొట్టలో సంరక్షణ చేయి, గర్భంలో పుట్టిన తర్వాత నాకు ఇచ్చేసి నేనేం చేస్తాను, మీ బావగారికి ఈ పిల్లాడే మనకి ఆ మహాత్ములిచ్చిన పండు ద్వారా ఈ పిల్లాడే పుట్టాడని మీ బావగారికి పరిచయం చేస్తాను, నాకుండేటువంటి బాధ తీరిపోతుంది, నీకు ఈ పిల్లాడి అవసరం లేదంటున్నావు కనుక నీ కోరిక తీరిపోతుందని వారిద్దరు మాట్లాడు. సరే అలాగే 10 నెలలు అయిపోయింది, ఆవిడ ఒక పిల్లాడిని కన్నది చెల్లెలు, ఆ చెల్లెలకు పుట్టిన పిల్లాడిని ఈవిడే నా పిల్లాడే అన్నట్టుగా లోకానికి పరిచయం చేసింది. విచిత్రం ఏంటంటే ఆ గోవు తిన్నటువంటి పండు వల్ల ఒక పిల్లాడు పుట్టాడు, గోవు కూడా ఒక మగపిల్లాడిని కన్నది, మహాత్ములు ఇచ్చిన ఫలం ఊరికే పోదు కదా, ఆ గోవు ఒక పిల్లాడిని కన్నది, ఆయన చెవులు గో కర్ణాకృతిలో ఉంటాయి కనుక తనకి గోకర్ణుడు అని పేరు పెట్టాడు, చెవులు గోవు చెవుల్లాగా ఉండేవి అందుకని ఆయనకి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఈయన ఆలోచిస్తున్నాడు, నేను మా ఆవిడకి పండించి కొంతకాలం అయింది కదా, ఇప్పటికీ సంతానం వచ్చి ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లాడిని తీసుకెళ్ళి, ఏమంటే మీరు పండించినందువల్ల ఈ పిల్లాడే పుట్టాడు, విశేషం అండి మన ఆవు కూడా మగ పిల్లాడు పుట్టాడు. వెంటనే ఆయన పరవశించిపోయి వీడికేమో దుందుకారుడనే పేరు పెట్టారు, ఆయనకేమో గోకర్ణుడనే పేరు, అదే నిలబడిపోయింది. ప్రపంచంలో ఇద్దరూ పెరుగుతున్నారు. అయితే జనమందరూ ఈ పిల్లాల గురించి మాట్లాడుకోవడం విన్నాడు ఆత్మాదేవి. ఎంత గొప్ప అదృష్టవంతుడో, ఆ ఆవుని సేవ చేసిన పుణ్యం, ఆ ఆవుకు మహత్తరమైన జ్ఞానం కలిగిన పిల్లాడు పుట్టాడు, కానీ ఆ దుందుకారుడు ఉన్నాడే వాడు పరమ గర్విష్టి, పరమ కోపిష్టి, అన్ని వ్యసనాలు వాళ్ళలోనే ఉన్నాయి, ఇలాంటి మహానుభావుడైన ఆత్మాదేవుడికి అలాంటి పిల్లాడ పుట్టడం అని లోకమంతా అంటుంటే ఈయన బాధ భరించలేక శరీరం వదులుతాం కదా అని ప్రయత్నం చేశాడు. ఈ లోకంలో ఈ నిందను భరించలేను, మా పిల్లాడిని ఇలా అంటున్నారు లోకం అంతా, నేను శరీరం వదిలేద్దావు కదా అని బయలుదేరి వెళుతుంటే గోకర్ణుడు వారు ఎదురొచ్చారు ఆత్మాదేవుడు. నాన్న ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. నేను ఈ నిందను భరించలేను, ఇదిగో దుందుకారుడు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు, వాటి గురించి నేను ఈ లోకంలో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది, చచ్చిపోదామని వెళుతున్నాను అన్నాడు. దానికి గోకర్ణుడు వారు చెప్పారు, నాన్న శరీరం వచ్చేదే కర్మతో, ఈ కర్మను ఆచరించి మనం శరీరాన్ని విడిచిపెడితే అది దైవానికి అనుకూలంగా అవుతుంది, మధ్యలో మనం ప్రయత్నం చేసి ఏదో చేసుకొని ఈ శరీరాన్ని వదిలితే దానికి సంబంధించిన దోషం ఇంకాస్త పెరిగి ఈ జన్మలో అనుసరించవలసినటువంటి కర్మ ఇంకా పైపెచ్చు ఈ శరీరాన్ని ఇప్పుడు వదిలినటువంటి ఈ దీనికి సంబంధించిన పాపం ఈ రెండూ తోడయ్యి ఇంకా ఘోరమైనటువంటి పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది నాన్న, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. అక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు అక్కడ మనకి ఆ గోకర్ణుల వారు, శరీరం దేనికోసం నిలబెట్టుకోవాలి అంటే ధర్మ సంరక్షణ కోసం నిలబెట్టుకోవాలి. శరీరం నిలబెట్టుకునేది ఆహారం తినడం కోసమో బయట ప్రాపంచిక సుఖాలు అనుభవించడం కోసమో కాదండి, పరమాత్మని గురించి అన్వేషణ చేయడానికి, పరమాత్మతత్వం గురించి తెలుసుకోవడానికి శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. శరీరం అవసరమే, దీన్ని ఎలాగంటే అభిమానం లేకుండా శరీరాన్ని నడుపుకోవాలి. ఏమాత్రం అభిమానం దీని మీద ఉండకూడదు. తనది కాని వస్తువు ఉపయోగించుకునేటప్పుడు తను ఉపయోగించుకునేంత వరకు దాని మీద శ్రద్ధ ఎలా పెడతాడో, ఇలా కూర్చున్నప్పటికీ కూడా నాది కాదనేటువంటి స్పృహ ఆయనకు ఎలా ఉంటుందో, ఇప్పుడు నేను దీని మీద కూర్చున్నానండి సుఖంగా ఉంది కదా అని కుర్చీ ఎత్తుకుపోతాను అన్నాను అనుకోండి, రేపటి కుర్చీ ఎవరో, ఇప్పుడు ఇది దేనికోసం ఇచ్చారు, కూర్చోవడానికి, కర్మ చేయడానికి ఇచ్చారంతే, ఇది కూర్చున్నంత వరకు దీన్ని నాకు సౌకర్యంగా వినియోగించుకోవడానికి నాకు అధికారం ఉంది, కానీ ఇది బాగుంది కదా అని దీని మీద వ్యామోహం చెంది తీసుకెడితే అది ఏది పాపం అవుతుంది. అక్కడ చేయకూడని పనిచేసిన వాడిని అవుతాను. అలాగే దేహాన్ని దేనికోసం వినియోగించుకోవాలో దానికోసం వినియోగించుకోవాలి, అంతేగాని దేహాభిమానం మాత్రం పనికిరాదు. ఈ విషయం చెప్పాడండి గోకర్ణుల వారు. అప్పుడు ఆత్మాదేవుడు అంగీకరించి, నిజమైన ఆయన ఈ దేహాన్ని పరమాత్మ సేవ కోసం వినియోగిస్తాను, ఆయనని అన్వేషిస్తూ నా దేహాన్ని పునీతం చేసుకుంటానని ఆత్మదర్శన నిమిత్తం తపస్సుకై వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు. ఈయన అలా వెళ్ళిపోగానే గోకర్ణుల వారు అన్నారు, నేను కూడా తీర్థయాత్రలకు వెళుతున్నాను, కొంతమంది శిష్య సమేతంగా కొంతమంది తోడు తీసుకొని పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇంకా ఇంట్లో ఎవరున్నారు? దుందుకారుడు ఉన్నాడు, ఆయన తల్లి ఉంది, ఆ తల్లిగారి చెల్లిగారు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఈ దుందుకారుడు ఏం చేశాడంటే, ఇక లోకంలో చేయకూడని పనులన్నీ చేయడం, లోకం మీదకి ఇంట్లోకి తగాదాలు తీసుకురావడం ఇలా చేస్తుంటే ఆ ఇద్దరు తల్లులు ఓ రోజున కూర్చొని మాట్లాడుకుంటూ, అక్కయ్య కన్న సంతానం ఇలా దుర్మార్గంగా తయారైంది, వాణ్ణి కన్నందుకు నా గర్భం చెడయ్యింది, వాణ్ణి పెంచినందుకు నీవు చెడ్డయ్యావు, పైగా మీ భర్త కూడా నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు, ఇంత దుర్మార్గమైన లక్షణాలున్న కొడుకున మనం ఈ లోకానికి అందించింది, లోకమంతా నిందిస్తుంటే ఆ మాటలు వినలేకపోతున్నాను అక్కయ్య అని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ మాట్లాడుకొని, ఈ దేహంతో ఉండడం కంటే దేహాన్ని విడవడం మేలని వాళ్ళిద్దరూ కలిసి ఇంటి వెనకాతల పెరట్లో బావిలో పడి శరీరాలు వదిలేశారు, చచ్చిపోయారు ఇద్దరు. ఇక ఈ తల్లులిద్దరూ చచ్చిపోవడంతో దుందుకారుడికి అడ్డు లేకుండా పోయింది. వీడేం చేశాడు? అప్పటిదాకా బయట చేసేటువంటి దుర్మార్గపు పనులన్నీ ఇంటిని కేంద్రంగా చేసుకొని చేయడం మొదలెట్టాడు. స్త్రీమూర్తుల వ్యసనానికి బానిసైపోయి కొంతమంది తన ధన సంపాదనకు ఆకర్షింపబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వేశ్యమాతలు, వాళ్ళని తెచ్చి తన ఇంట్లోనే కాపురం పెట్టేశాడు. ఇక ఈ వీళ్ళందరూ అతడి వ్యామోహానికి లోనై అతడి ఇచ్చే డబ్బులకి దాసులై సేవ చేస్తున్నారు. ఓ రోజున వీడు బయటికి వెళ్ళినప్పుడు వేశ్యమాతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఏమే మన శరీరం ఎంతవరకైతే సౌందర్యవంతంగా ఉంటుందో అంతవరకే మనం విటుల్ని ఆకర్షించగలం, ఇప్పుడు మనకి శరీరం మడలిపోతోంది, కాలం గడిచే కొద్దీ శరీరంలో ఉండే సౌందర్యం తగ్గిపోతుంది, ఇప్పుడు ఇంతకాలము వీడికి సేవ చేశాం, ఇప్పుడు మనకు సౌందర్యం కనుక వెళ్ళిపోతే బయట ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఇక మనకు అంతకంటే అవకాశం లేదు, వీడి నుంచి వెళ్ళి బయటికి వెళదామంటే ఇప్పటిదాకా వీడు పోషించాడు కనుక వీడు మనల్ని బయటికి వెళ్ళడానికి ఒప్పుకోడు, అందుకని మనం బయటికి వెళ్ళి శరీరంతో సంపాదించాలంటే వీడి పేడ విరగడ కావాలి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. వాడు మన కోసం ధనం తీసుకొని లోపలికి వస్తాడు కదా, ఆ ధనం తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు నేను పైన కూర్చుంటాను, పైన పూర్వం అటకలు ఉంటుండేవి కదండి, ఆ అటక మీద కూర్చొని ఓ పెద్ద బండరాయి వాడి మీద వేస్తాను, వాడు పడిపోతాడు. పొరపాటున గనక వాడు లేవడానికి ప్రయత్నం చేస్తే నేను కళ్ళలో కారం కొడతాను, ఇంకో ఆవిడ ఒక పెద్ద రోకలు తీసుకొని వాడి కాళ్ళు మళ్ళీ పని చేయకుండా ఆ కాళ్ళ మీద నేను దెబ్బలు వేస్తూ ఉంటాను. ఇలా ఎవరు చేయాల్సిన పనిని వాడు నిర్ణయం చేసుకొని వీడు వచ్చేటువంటి దారిలో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వీళ్ళు నాశనం వీడిని చంపడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇది గుర్తించలేనటువంటి దుందుకారుడు ఈ గుమ్మంలో నుంచి వస్తుండగా వాళ్ళు అనుకున్న ప్రకారమే వేశ్యమాతలు వాడిని చంపేసి తల్లులు ఏ బావిలో అయితే దేహాన్ని వదిలేశారో అదే బావిలో వీడిని పడేశారు. దాంతో వీడి చరిత్ర అయిపోయింది. తర్వాత ఈ గోకర్ణుల వారు తీర్థయాత్రలు చేస్తున్నారు కదా, ఆ తీర్థయాత్ర సమయానికి కొంతమంది మహాత్ములు ఇదిగో వీరితో పాటు వెళ్ళిన వాళ్ళకి ఈ ఊరి వాడు కొంతమంది కనిపించారు. గోకర్ణుల వారిని చూసి నమస్కారం చేసి, అయ్యా మీరు ఇలా పొడిగే తీర్థయాత్రలకు వచ్చారు, మీ ఇంట్లో జరగకూడని ఘోరాలు జరిగిపోయాయి, మీ నాన్నగారు తపస్సుకి వెళ్ళారు, మీరేమో పుణ్యతీర్థాలకు వచ్చేశారు, మీ తమ్ముడు వేశ్యమాతల్ని తెచ్చి ఇంట్లోనే పెట్టాడు, మీ తల్లులిద్దరూ కూడా బావిలో పడి ప్రాణాలు వదిలేశారు, మీ వేశ్యమాతలు అక్కడ ఉన్నటువంటి మీ తమ్ముడిని చంపేశారు, ఇప్పుడు మీ వాడు ఊర్ధ్వగతులు లేక ఏది పిండ ప్రదానం చేసేవాడు లేక దినక్రియలు కూడా నిర్వర్తించక అలాంటి దారుణమైనటువంటి మృత్యువు పొందాడు మీ తమ్ముడు అని చెప్పగానే ఈయన బాధపడుతూ గయలో పిండం పెట్టాడండి వాళ్ళ తమ్ముడికి. గయలో పిండం పెట్టి వెంటనే ఆయన తిరిగి మళ్ళీ తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వస్తే ఎక్కడైతే తమ్ముడు ఆ తర్వాత వాళ్ళ తల్లులు మరణించారో ఆ బావికి దగ్గరలో ఒక చిన్న ఎత్తుగా ఉండే ఒక ఆసనం ఒకటి వేసుకొని నిద్రపోతున్నాడు. ఆయన మధ్యలో ఏదో మెరుకు వచ్చింది ఈ గోకర్ణుల వారు. మెరుకు వస్తే చూశాడు, ఎవరా నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరా అని చూస్తే ఎదురుగా ఒక వాయు రూపంతో ఒక శరీరం కనబడుతుంది ఆయన. కనబడుతుంటే ఆయన ఏదో మాట్లాడాలని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, మాట వినపడడం లేదు ఆయన. ఈ గోకర్ణుల వారు తన కమండలంలో మంత్రించిన జలాన్ని తీసుకొని ఆ వాయురూపంతో ఉన్నటువంటి ప్రేత శరీరం మీద చల్లాడు. అప్పుడు వాడు మాట్లాడాడు, అయ్యా నేను మీ సోదరుణ్ణి, నా పేరు దుందుకారుడు, ఇదిగో మన తల్లులందరూ ఇద్దరు చనిపోయారు, నేనేమో వేశ్యమాతల చేత చంపబడి ఈ బావిలో పడేయబడ్డాను, నాకు ఊర్ధ్వలోక గతులు లేక ఇలా అల్లాడుతున్నాను, ఏ విధంగానైనా నన్ను బ్రహ్మలోకానికి వెళ్ళేలాగా, ఊర్ధ్వలోకాలు పొందేలాగా, ఈ దీనమైనటువంటి ప్రేత శరీరాన్ని వదిలేలాగా ప్రయత్నం చేయండి అన్నాడు. దానికి గోకర్ణుల వారు అన్నారు, నీ పేరు మీద నేను గైలో పెండం పెట్టాను కదా, నువ్వు ఇంకా పోలేదా ఊర్ధ్వలోకాలకు బ్రహ్మలోకాలకు అని అడిగి. దానికి ఆయన అన్నాడు, తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని చూసిన వాడికి, దేహమిచ్చిన తల్లిదండ్రుల సేవ చెయ్యని వాడికి, తన వల్ల తండ్రి ఇల్లు విడిచిపెట్టిపోయేటువంటి దుర్మార్గమైన కార్యాలు చేసే పుత్రుడికి, తల్లులు తమంతట తాముగా దేహాన్ని త్యాగం చేసేంతటి స్థితిని కల్పించిన కుమారుడికి గయలో పిండం పెట్టినా కానీ వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళడు, వాడికి అసలు అవకాశమే లేదు, వాడికి ముక్తి లేదు, మరి ఇన్ని తప్పులు నేను చేశాను కదా, మరి నాకు ఊర్ధ్వలోకం ఎలా వస్తుంది? అప్పుడు ఆయన అన్నాడు, మరి ఎలా ఏం చేయమంటావు, ఏ కార్యం చేస్తే నువ్వు వెళతావంటే, అప్పుడు వెంటనే ఆ సంగతి మీరే కనుక్కోండి స్వామి అని గోకర్ణుల వారికి విషయాన్ని చెప్పి అంతర్ధానం అయిపోయారు. ఈయన ఉదయాన్నే సూర్యోపాసన చేసేవాడు, సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేవాడు గోకర్ణుల వారు. ఇలా ఆర్ఘ్యం ఇస్తూ సూర్య భగవానుడు కనబడితే ఆయన్ని ప్రార్థన చేశాడు, అయ్యా మీరు కర్మసాక్షి కదా, సర్వలోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఇటువంటి సంఘటన మీకు ఎక్కడైనా లోకంలో కనిపించిందా, ఇదిగో మా సోదరుడి నిమిత్తం నేను గైలో పెండం పెట్టినా వాడు ఊర్ధ్వలోకాలు వెళ్ళలేదు, ఇక్కడిక్కడే వాయు శరీరాన్ని ఆశ్రయించి ఇలా తిరుగుతున్నాడు ప్రేతగా, వాడు ఎలా ఊర్ధ్వలోకాలు చేరతాడంటే, అప్పుడు సూర్యుడు చెప్పాడు, వాడి యొక్క ఉన్నతి కోసం నువ్వు భాగవతాన్ని సప్తాహాన్ని నిర్వహించు, 7 రోజుల వాడు భాగవత సప్తాహం చెయ్యి అని చెప్పాడు. ఎప్పుడైతే గోకర్ణుల వారు నిర్ణయం చేసి 7 రోజులు భాగవతాన్ని వినేలాగా ఒక సభ ఏర్పాటు చేశాడో, ఈ ప్రేత శరీరాన్ని పొందినటువంటి గోకర్ణులు ఎవరైతే దుందుకారుడు ఉన్నాడో వాడు ఒక బొంగుని ఆశ్రయించాడు, వెదురు బొంగుని ఆశ్రయించాడు. 7 తలుపులు ఉన్నాయి ఆ వెదురు బొంగుకి. గోకర్ణుడు కూర్చున్నాడు, భాగవతం చెప్తున్నాడు, ప్రేత శరీరం ఏమో వెదురు బొంగుని ఆశ్రయించింది. ఒక్కొక్క రోజు భాగవతం చెప్తూ ఉండగానే ఒక్కొక్క రోజు జరిగిన భాగవత ప్రవచనానికి భాగవత వైభవానికి ఒక్కొక్క కడుపు విచ్ఛిన్నమైపోయి 7 రోజులకి 7 కడుపులు విచ్ఛిన్నమై అందులో నుంచి దివ్యమైనటువంటి తేజస్సుతో ఈ ప్రేత శరీరాన్ని పొందినటువంటి దుందుకారుడు దివ్య శరీరంతో ఒక దివ్య విమానాన్ని ఎక్కడానికి వెడుతున్నాడు. అక్కడ విమానాన్ని అధిరోహించేటప్పుడు ఆ రథానికి సారథిగా కూర్చున్న మహానుభావుడు అన్నాడు, అయ్యా మీ సోదరుడు భాగవతం శ్రద్ధగా విన్నాడు కనుక ఈయన అధిరోహించాడు ఈ విమానాన్ని, అలాగే భాగవతాన్ని వినిపించిన వారు మీరు గనక మీరు కూడా ఈ రథాన్ని అధిరోహించండి. వెంటనే ఆయన అన్నాడు, మరి మేమిద్దరమే కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భాగవతాన్ని విన్నారు కదా, మరి అందరినీ తీసుకెళ్తారా మీ మోక్షలోకానికి అని అడిగితే ఆ రథసారథి చెప్పాడు, అయ్యా వీళ్ళందరూ విన్నారు కానీ మీ తమ్ముడంత శ్రద్ధగా వినలేదు. వినడంలో కూడా శ్రద్ధ చాలా ప్రధానం, శ్రద్ధావా లభతే జ్ఞానం. భగవద్గీతలో కూడా ఎలా చెప్పాడు స్వామి అంటే, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది, శ్రద్ధ ఉంటేనే అన్నీ చేయగలుగుతున్నాం, శ్రద్ధ లేదు ఏమొస్తుందండి, అక్షరం మీద శ్రద్ధ ఉంటేనే ఉద్యోగంగా మారి ఈరోజు మనకు అన్నం పెడుతుంది. అక్షరం మీద శ్రద్ధ లేని వారు మనతో పాటు చదువుకున్న వారు కొంతమంది అంటూ ఉంటారు, మాతో పాటు చదివిన వాడు కలెక్టర్ అయ్యాడండి, మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ కలెక్టర్ ఆఫీసులో గుమస్థాపన చేస్తున్నానండి. అంటే ఇద్దరు చదివింది ఒకే చోట, పనిచేస్తుంది ఒకే కార్యాలయంలో, కానీ వారు చేసే పనిలో అక్కడ వైరుధ్యం ఉంది, అంటే ఇక్కడ విభాగం ఉంది. ఒకరేమో ఫైల్ మూసేవారు, ఒకరు ఆ ఫైల్ మీద సంతకం పెట్టేవాడు. మరి అక్షరం అనేది వాడి శ్రద్ధని బట్టి వాడి ఉన్నతిని కలిగింపజేస్తుంది, అలాగే శ్రవణం కూడా అతడు విన్నటువంటి శ్రద్ధను బట్టి మోక్షాన్ని అనుగ్రహింపజేస్తుంది. అందుకని మీ వాడు విన్నంత శ్రద్ధగా వీళ్ళు వినలేదు కనుక వీళ్ళకి మోక్షార్హత లేదు నిర్ణయం చేశారు. దానికి వెంటనే ఆయన అన్నాడు గోకర్ణుల వారు, అయితే క్షమించండి స్వామి, వీళ్ళు కూడా మోక్ష పదగాములయ్యేంత వరకు నేను భాగవతాన్ని ఇలా చెప్తూనే ఉంటాను, సదాసేవ్య శ్రీమద్ భాగవతం కథా ఎస్య శ్రవణ మాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్. భాగవతం చెప్తోంది సదాసేవ్య సదాసేవ్య, నిరంతరం మీరు భాగవతాన్ని సేవించండి. సేవించడం అంటే అర్థమేంటండి? సేవించడం అంటే ఏదైనా రూపంతో కనపడితే నేను మా నాన్నగారికి పాదసేవ చేశానండి, మా నాన్నగారికి చేతులు ఒత్తానండి, ఇలా చెప్పొచ్చు మీరు. భాగవత సేవ అంటే అర్థం ఏంటంటే భాగవతాన్ని నిరంతరము మీరు ఆశ్రయించి మననం చేయడం, భాగవత సేవ చేయడం, భాగవతాన్ని నిరంతరం త్రాగుతూ ఉండడం. ఎప్పటిదాకా త్రాగుతూ ఉంటారు భాగవతాన్ని అంటే లయమయ్యేంత వరకు త్రాగండి, జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యేంత వరకు తాగండి, ఆ భాగవత రసాస్వాదన మీకు అనుభూతి అయ్యేంత వరకు త్రాగండి, అప్పటి వరకు త్రాగుతూనే ఉండండి. ఇది భాగవతం చెప్పినటువంటి సమాధానం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో గోకర్ణుల వారు, భాగవత శ్రవణానికి ఇంతమంది మహాత్ముల్ని ఇక్కడ మనకు అందించి ఆ శ్రవణాన్ని కలిగింపజేసేటువంటి భాగ్యాన్ని ఈ గోకర్ణుల వారు తీసుకొని ఇప్పటికి కూడా భాగవత కథని జరిపేటువంటి ప్రతి చోట కూడా గోకర్ణుల వారు, సూతుల వారు, శుకయోగీంద్రుల వారు, సమస్తమైన మహామునులందరూ కూడా ఆ స్థానంలో పరివేష్టితులై ఉంటారనేటువంటిది మనకి అందుతున్నటువంటి సత్యం. ఎక్కడెక్కడ భాగవతం జరుగుతుంటుందో ఆ భాగవత కథాశ్రవణం జరిగే ప్రదేశమే నైమిషారణ్యం. ప్రత్యేకించి మనం నైమిషారణ్యం వెళ్ళక్కర్లే, ప్రత్యేకించి గంగ దగ్గరికి వెళ్ళక్కర్లే. ఎందుకంటే మనకు మహాత్ములు భాగవతం యొక్క మహాత్మ్యాన్ని ఏం తెలిపారంటే, మీరు సర్వతీర్థాలలో స్నానం చేస్తే పాపం పోతుంది కానీ జన్మరాహిత్యం కలగాలంటే భాగవత శ్రవణం ఒక్కటే ప్రధానం. జన్మరాహిత్యం అంటే అర్థమేంటి? ముక్తిలోక ప్రాప్తి. ముక్తానాం పరమాగతయే నమః. ఈ ముక్తిని కర్తలామార్గం చేయగలిగేటువంటి ఏకైక ఉత్తమ గ్రంథం ఏంటంటే భాగవతం. ఈ భాగవతం నారదుడికి మించినటువంటి గొప్ప స్థితి అండి. దాన్ని కూడా మనకు భాగవత మహత్యంలో రెండవ కథగా చెప్తారు. భాగవత మహత్యంలో రెండవ కథ ఏం చెప్తారంటే, ఓ రోజున బృందావనంలో వెళుతున్నాడండి నారదుల వారు. వెళుతుంటే ఒక స్త్రీమూర్తి ఏడుస్తూ కనపడింది. ఆయన కనపడితే వెంటనే ఆయన అడిగాడు, అమ్మా నువ్వెవరివి, వీళ్ళిద్దరు ఎవరు? ఆవిడేమో మాంచి యవనంతో ఉందండి, అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కురాలు ఆవిడ. ఈ క్రింద పడుకున్నటువంటి ఇద్దరు బిడ్డలు 60 పైన 80 సంవత్సరాలు ఉండేవాళ్ళలాగా కనబడుతున్నాడు. నారదుడు అడిగాడు, అమ్మా నువ్వెవరు, వీళ్ళిద్దరు ఎవరు? దానికి ఆవిడంది, నా పేరు భక్తి, వీళ్ళిద్దరు జ్ఞానము వైరాగ్యం, వీళ్ళిద్దరు పేర్లు, నేను వీళ్ళకి తల్లిని, వీళ్ళిద్దరూ నా పిల్లలు అని చెప్పింది. అప్పుడు వెంటనే నారదుడు అన్నాడు, అమ్మా తల్లికి 27, కొడుకు 87, ఎవరైనా నమ్ముతారా? తల్లికి 27 కొడుకు 80, కొడుకులకి 87 ఎవరైనా నమ్ముతారా విషయాన్ని? బృందావనంలో విచిత్రం అండి. భక్తికి 20 సంవత్సరాలు, జ్ఞాన వైరాగ్యాలకు 80 సంవత్సరాలు. అంటే అక్కడ అర్థం ఏం చెప్పాలి అంటే, మనలో భక్తి పెరుగుతుందే కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలుగా మారడం లేదు. భక్తి చేయమంటే చేస్తున్నాం, ఏకాదశి అంటే ఉపవాసాలు ఉంటాం, 18 అధ్యాయాలు పారాయణం చేయమంటే చక్కగా చేస్తాం, కానీ ఆ భక్తి వైభవం జ్ఞానంగా మారుతుందా? జ్ఞానం అంటే అర్థమేమిటి? అందులో చెప్పినటువంటిది మనం అవగతం చేసుకొని మన జీవితాన్ని నడుపుకుంటున్నామా, నడుపుకోగలుగుతున్నామా? భక్తి జ్ఞానంగా వైరాగ్యంగా మారకపోతే ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని భాగవత సప్తాహాలు విన్నా, ఎన్ని నామతోటి యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదు. రామకోటి రాస్తామండి, తల్లికి అన్నం పెట్టమనుకోండి, పుణ్యమా? రామకోటి రాయొచ్చు, 1 కోటి నామం రాయొచ్చు, 1 కోటి పుస్తకాలు చేయొచ్చు, తండ్రికి అన్నం పెట్టమండి, ఇది పుణ్యమా? చాలామంది లోకం అనుకుంటుంది మహానుభావుడు శ్రీరామనామం 1 కోటి రాసి భద్రాచలంలో రాముడు వారికి ఇచ్చి వచ్చాడు. ఇప్పుడు వీడు పుస్తకాలు ఇస్తే రాముడు అనుకుంటూ ఉంటాడు, నేను తండ్రి మాట కోసం 14 ఏళ్ళు అరణ్యానికి పోతే వీడు తండ్రికి అన్నం పెట్టకుండా నా నామం రాస్తున్నాడు. ఇప్పుడు ఇతడు పుణ్యాత్ముడి కింద లెక్క వేస్తాడా? రాముడు తన భక్తుల కింద జమ చేసుకుంటాడా వీడిని? ఇక తన నామం రాసినా రాముడు మెచ్చడు. ఇంకో రహస్యం ఉంది అక్కడ, తన నామం రాయకపోయినా పర్వాలేదు, తండ్రికి అన్నం పెట్టాడా లేదా చూస్తాడు రాముడు. రేపు రోజున వైకుంఠం పెడితే నువ్వు నా నామం 1 కోటి రాసావని అడగడండి ఆయన. తల్లిదండ్రులు మీరు అన్నం పెట్టావా? వాడు తన నివాసం చూపించావా? వాడు జన్మనిచ్చినందుకు వాడు రుణాన్ని తెచ్చుకున్నావా అంటాడు కానీ విష్ణు సహస్రనామం నేర్చుకున్నావా, లేకపోతే లలిత సహస్రనామం నేర్చుకున్నావా, లేకపోతే భగవద్గీత 18 అధ్యాయాలు నేర్చుకున్నావా? ఇవన్నీ అడగడు కృష్ణయ్య. ఏమడుగుతాడు? నువ్వు చేయవలసిన ధర్మం చేశావా? దేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్స్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చదవట్లేదా మనం భగవద్గీతలో? భగవద్గీతలో అనే శ్లోకం ఇది, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్స్య ధర్మస్య. స్వల్పమప్స్య ఏం చెప్పాడు కృష్ణయ్య? కొద్దిపాటి ధర్మం, స్వల్పము. ఏం చెప్పాడు? గొప్పదైనటువంటి ఆపదను తొలగిస్తుంది. స్వల్పమప్స్య ధర్మస్య త్రాయతే. త్రాయతే అంటే అర్థమేమిటి? రక్షిస్తుంది. మహతో భయాత్, గొప్పదైనటువంటి ఆపదను తొలగిస్తుంది. ఇది కదండి పరమాత్మ చెప్పింది. కాబట్టి ఏది ధర్మం అని పరమాత్మ చెప్పాడో అది మనం చెయ్యాలి. అందుకని మనకు భక్తి యవనంగా ఉంటుందండి. శ్రీరామనవమి వస్తే ఖాళీలు ఉండవు గుళ్ళు, శివరాత్రి వస్తే శివాలయాలు ఖాళీలు ఉండవు, దేవీ నవరాత్రులు వస్తే అమ్మవారి దేవాలయాలు ఖాళీ ఉండవు. ఏమంటే మిగతా రోజుల్లో అమ్మవారు లేదా? శరన్నవరాత్రి రోజుల్లో మాత్రమే ఉందా అమ్మ? అలా ఉంటే అమ్మ ఎలా అవుతుందండి? అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అమ్మని మనం చదువుతున్నాం కదా. అలాంటి అమ్మ ఒరే 9 రోజుల్లో గుళ్ళో ఉంటాను, ఆ 9 రోజుల తర్వాత నేను ఉండను అని చెప్తుంది అమ్మ. మరి ఎందుకని మనం అంత ఆతృత పడతాం ఆ 9 రోజుల్లోనే వెళ్ళాలి అని? అంటే వెళ్ళడం తప్పని కాదు అక్కడ ఉద్దేశ్యం. ఎలా నువ్వు 9 రోజులు శ్రద్ధగా వెళుతున్నావో అలా ప్రతిరోజు అమ్మవారిని దర్శనించే. అమ్మవారి దర్శనం ప్రతిరోజు అలా చేసుకునేటువంటి భాగ్యం మనకు కలగాలి. అంతేకాని 9 రోజుల్లోనే అనేటువంటిది సరికాదు అక్కడ. ప్రతిరోజు అమ్మ ఉన్నది, ప్రతిరోజు భగవంతుడు ఉన్నాడు. అందుకని భక్తి మనలో ఉండండి. భక్తి లేకపోతే మనం చేయలేం. దీపారాధనలు చేయలేం, ఇంట్లో పనులు చేయలేం, ఇన్ని చేస్తున్నామంటే భక్తి ఉంది. కానీ ఆ భక్తి జ్ఞానంగా మారుతుందా? భక్తి జ్ఞానంగా మారుతుందా? మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, భక్తి వేరు జ్ఞానం వేరు. భక్తి జ్ఞానం రెండు వేరు వేరు ఎలాగవుతాయంటే, ఓసారి అంటే ఒక గురువు గారు ఇలా పోతున్నారండి, ఏది ఇక్కడ ఈ వైపు నుంచి ఉండి పెడుతున్నారు అనుకుందాం. భీమవరం నుంచి ఉండి పోతున్నారు గురువు గారు. పెడుతూ ఉంటే మధ్యలో ఆయన కనిపించింది, ఉండి చేరేటప్పటికి అసలు ఆలస్యం అవుతుందేమో, ఇప్పుడు దాదాపు 11 12 అవుతోంది, ఇక్కడ మాకు శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుడి ఇంటికి వెళ్ళి కాస్త ఏదో ప్రసాదం తీసుకొని కాస్త రెస్ట్ తీసుకొని ఏ 4 గంటలకు బయలుదేరచ్చు కదా అనుకున్నాడండి గురువు గారు. సరే బయలుదేరి వెళ్తూ ఆ మార్గ మధ్యంలో శిష్యుడి ఇంటికి వెళ్ళి ఆ సమయం ఎంత అయిందండి? 12 గంటలయ్యి. 12 గంటలంటే అర్థం ఏంటంటే నివేదన పెట్టేదే తలుపులేసి భగవంతుని నివేదన పెట్టాలి మనం. ఆ శిష్యుడు ఇంట్లో గురువు గారి పాదుకలు పెట్టుకున్నాడండి. గురువు గారి ఫోటో చిత్రపటం పెట్టుకొని పాదుకలు పెట్టుకొని ఆ తను ఏదైతే ఆ వండుకున్నాడో ఆ వండుకున్న పదార్థం తీసుకెళ్ళి భగవంతుడికి నివేదన చేయడానికి సిద్ధం చేస్తూ తలుపులన్నీ వేశాడు. ఇప్పుడు గురువు గారు వచ్చి ఆ బయట వాకిటి దగ్గర నిలబడ్డాడు. వీడు తలుపు వేసేశాడు, గురువు గారు తలుపు కొడుతున్నాడు, వీడు నివేదన పెడుతున్నాడు. ఎవరు అన్నాడు వీడు. నేను రా గురువు గారిని వచ్చాను అన్నాడు. ఈయనన్నాడు, గురువుగారైనా సరే గోవిందుడైనా సరే తలుపు మాత్రం తీసే పని లేదు, నివేదన చేస్తున్నాను, అయినంత వరకు బయటే ఉండండి. వీడు చెప్తున్నాడు అనమాట, అంతే బయటే ఉండండి. గురువుగారు అంటున్నాడు, ఒరే 12 అవుతుందిరా బయట ఆచారణ కూడా లేదు, కాళ్ళు కాలిపోతున్నాయిరా అన్నాడు. కాళ్ళు కాలినా మనిషి దచ్చినా కానీ నేను ధర్మం ధర్మమే, ఇప్పుడు నివేదన పెట్టే సమయం కనుక తలుపు తీయబడదు. వీడు డిక్లేర్ చేసేసాడు. ఈ లోపల వీడు నివేదన తీసి బయటకు వచ్చేటప్పటికి ఆయన వడదప్ప దగ్గర అక్కడ పడిపోయింది. ఇప్పుడు నివేదన పెట్టడం భక్తి, గురువు వచ్చినప్పుడు తలుపు తీయడం జ్ఞానం. ఇప్పుడు భక్తి అంటే అర్థమేంటి? నివేదన పెట్టడం. భక్తి ఎప్పుడు గొప్పదవుతుంది? బయట ముందు గురువుని బయట పెట్టి గురు పూజ ఏమిట్రా అన్నాడు గురువు గారు. బయట అతను ఆయన ఎదురు చూస్తుంటే ఆయన బయట పెట్టి నీ గురు పూజ ఏమిటి, తలుపు తీస్తేనే కదా అది జ్ఞానం. మనకేమవుతుందంటే భక్తి ఉంది కానీ జ్ఞానం కాలేదు. భక్తి జ్ఞానం రెండూ ఉన్నాయి, వైరాగ్యం వస్తుందా? వైరాగ్యం కలిగితే కదండి జ్ఞానానికి పరమార్థం. జ్ఞానం మనకు కలుగుతుందంటే ఒక్కొక్క వస్తువు మీద మమత్వం తగ్గాలండి. అది ఏమిటి గుర్తు అంటే, వ్యాధి తగ్గుతానికి గుర్తు ఏమిటంటే ఔషధ సేవనం. మనం ఔషధం తీసుకుంటే వ్యాధి తగ్గడం అనేది ఎలాగా మనకు కనిపిస్తుందో అలాగే మనలో భక్తి పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ వస్తువుల మీద వ్యవహారం మీద మనకు మనస్సు వెనక్కి మరలాలండి. మనం ఆలోచించాలి. మన భగవంతుడి సన్నిధానానికి వెళుతున్నామంటే ఇంతకుముందు చూస్తున్నట్టుగా సీరియల్ పిచ్చి ఉందా? ఇంకా ఇంతకుముందులాగా ఇతరుల విషయాలు పట్టించుకోనేటువంటి బుద్ధి ఉందా? అంతలో దానిలో నేను ఏమైనా తగ్గుతున్నానా, నా వ్యవహారం ఏమైనా పరమాత్మ వైపు మరలుతుందా? మనకు మనమే విచారణ చేసుకోవాలి, ప్రోగ్రెస్ మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎవరు మీకు నువ్వు గొప్పవాడి అని మెడల్స్ వేయరు, లోకం వేస్తే వేయొచ్చుగాక, కానీ లోకంలో ఉండేవి లోకేశ్వరుడి దగ్గర పని చేయవు. లోకేశ్వరుడు నిర్ణయం చేసేది అది వేరుగా ఉంటుంది. అందువల్ల అక్కడ నారదుల వారు విచిత్రాన్ని గమనించి, అమ్మా నువ్వేమో 20 ఏళ్ళ ఆ యువకురాలిగా కనబడుతున్నావు, వీళ్ళిద్దరు జ్ఞాన వైరాగ్యాలు ముసలి వాళ్ళు, ఇది ఎలా సాధ్యం? అప్పుడు ఆ భక్తి మాత చెప్పింది, నారద బృందావనంలో భక్తి ఉంది కానీ జ్ఞానము వైరాగ్యాలు లేవు. ఈ జ్ఞాన వైరాగ్యాలు మళ్ళీ పూర్వస్థితిని పొందాలి అంటే నువ్వు ఏం చేస్తావో చెయ్యి. ఎందుకంటే లోకంలో ఆయన బ్రహ్మమానస పుత్రుడండి, ఆయనకు తెలియని జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? అందువల్ల తమరు ఏదైనా ప్రయత్నం చేయండి. వెంటనే నారదుడు అనుకున్నాడు, నాకు గొప్ప అవకాశం వచ్చింది, ఇప్పుడు ఈ జ్ఞాన వైరాగ్యాలు రెండింటినీ పునర్జీవింపజేసి మరలా వాళ్ళు పూర్వ వైభవం పొందేలాగా చేసి నేను ఎంతటి వాడినో నిరూపణ చేసుకుంటాను అని నారదుడు ఒకంత గర్వానికి పొంగిపోయి ఈయన ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదివాడు, బ్రహ్మసూత్రాలు చదివాడు, ఎన్నెన్నో ఉద్గ్రంథాలన్నీ ఎకరవు పెట్టాడు. ఆ జ్ఞాన వైరాగ్యాల్లో కదలికలు లేవు, అవి కదలడంలే. ఆయనకే అనుమానం వచ్చింది, అసలు నేను బ్రహ్మ మానస పుత్రుణ్ణేనా, నేను బ్రహ్మకుమారుణ్ణేనా అనుమానం ఆయనకే వచ్చింది. వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకాలకు వెళ్ళి, నాన్నగారు నేను అక్కడ ఒక పెద్ద ఆపద వచ్చి పడింది, బృందావనంలో ఇద్దరిని పునర్జీవితం చేయడానికి వేదమంతా ఏకరూ పెట్టాను, కానీ వాళ్ళలో చలనం కలగలేదు, మరి ఏం చేస్తే చలనం కలుగుతుంది? వెంటనే బ్రహ్మగారు చెప్పారు, భాగవతాన్ని అక్కడ పారాయణం చేశావా అన్నాడు. భాగవత పారాయణం వెంటనే ఆ పారాయణము మళ్ళీ బ్రహ్మగారి దగ్గరే ఆయన ఎలా చదవాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా చక్కగా ఆయన నిర్ణయం చేసి మనందరికీ యోగ్యంగా ఆ బృందావనానికి విచ్చేసి నారదుడు ప్రవచనం చేశాడండి. బృందావనంలో భాగవతాన్ని వినిపించాడు. ఎప్పుడైతే భాగవతం చివరి ఘట్టానికి వచ్చేసిందో అప్పుడు ఈ జ్ఞాన వైరాగ్యాలు భక్తి సమేతంగా నృత్యం చేయడం మొదలెట్టే, ఎప్పుడైతే అంతటి వైభవాన్ని ఆయన చూశాడో అప్పుడు ఈ భాగవతాన్ని మళ్ళీ లోకంలో ఇంత వైభవం కలిగినది కనుకనే నీకు వినిపిస్తున్నానని వ్యాసుడి చేత వినిపింపజేశాడు. వ్యాసుడు విని దాన్ని 12 స్కందాలుగా విభజన చేసి చక్కగా మనకు అందించాడు. ఆ విభాగాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం, ఈ దశావతారాలన్నింటి యొక్క వైభవాన్ని ఈయన చెప్పడం మొదలెట్టాడు. ఈయనంతా కూడా గ్రంథస్థం చేశాడు. దీనిలో అద్భుతమైన విషయాలు చెప్పాడు. మత్స్యావతారం ఎందుకు నారాయణుడు ధరించాడు, సత్యవ్రతుడనే రాజు రావడం, ఆయన చేతిలోకి చేపలాగా మిగిలిపోవడం, రక్షణ చేయాలని ప్రయత్నం చేయగా అంతకంతే పెరిగిపోవడం, సముద్రంలో విడిచిపెట్టగానే అంతరూపాన్ని ధరించినటువంటి మత్స్యనారాయణుడికి మొక్కినటువంటి సత్యవ్రతుడు, అయా తమరు ఎందుకు ఇలా అరుగించారంటే ప్రళయం రాబోతోంది మహాశయ, నీకు ఉద్ధరణ కలిగింప చేయడానికి ఈ రూపాన్ని ధరించాను, నా కొమ్ముకి తాడు తగిలించి రేపు పెద్ద ఓడ ఒకటి వస్తుంది, ఆ ఓడలో సప్తర్షులు ఉంటారు, దానిలో మళ్ళీ సృష్టి చేయడానికి కావలసిన బీజాలన్నీ అందులో ఉంటాయి, మీరు అందులో కొంతకాలం పాటు ఈ పడవ మీద విహరించండి అని నారాయణమూర్తి ఆ సత్యవ్రతుడితో చెప్తే, అలా భగవంతుడు భక్తుణ్ణి ఉద్ధరించడానికి ఒక మత్స్యావతార రూపంలో సృష్టికి కావలసిన అన్ని బీజాలు పడవలో పెట్టుకు తిరిగినటువంటి అవతారం మత్స్యావతారం. రెండవది కూర్మావతారం. ఈ కూర్మావతారంలో పరమాత్మ మందరగిరిని తీసుకురావడం, అది ఇలా వాసుకునేటువంటి దాన్ని తాడుగా పెట్టి మదించడానికి ప్రయత్నం చేస్తే దిగిపోతుంటే దాని పైన నిలిపి ఉంచడం, ఆ తరువాత అమృతోత్పాదన జరగగానే మళ్ళీ మోహిని అవతారాన్ని ధరించి రాక్షసులకి ఆ అమృతం అందకట్ట దేవతలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి అవతార కాలంలో స్వామి అందించినటువంటి మహత్తరమైనటువంటి అమృతత్వానికి సాధన ఈ క్షీరసాగర మదనం, కూర్మావతారం. మూడవది వరాహావతారం. జయ విజయులనేవాళ్ళు సనక సనందనాథుని అడ్డుకోగా ఆ 3 జన్మల్లో వైరులుగా ఉండేటువంటి ఆ శాపాన్ని వారు అనుభవిస్తూ మొట్టమొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణాదులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగా భూలోకానికి నిర్ణయం చేసుకోవడం, దానిలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులనేటువంటి వాడు జన్మెత్తగా స్వామి మొట్టమొదటిసారిగా వరాహావతారంలో హిరణ్యాక్షుడనేటువంటి ఆ హిరణ్యకశ్యప సోదరుణ్ణి వధించడం, ఇది వరాహావతారం యొక్క అందులో ఉండేటువంటి అనుకుని ఆయన చేసిన కార్యం. తరువాత ఎత్తిన అవతారం నరసింహావతారం. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హింసిస్తూ ఎక్కడున్నాడని అతన్ని అడుగుతుంటే, ఇందులో ఉన్నాడా ఇందులో ఉన్నాడా అని ప్రశ్నిస్తే అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు సమాధానం చెప్తే, ఇది ఇందులో చూపించు అనే ఒక స్తంభాన్ని హిరణ్యకశ్యపుడు అరచేత్తో మోదగానే అందులో నుంచి నరసింహుడుగా ఆవిర్భవించి హిరణ్యకశ్యపుడు ఏ వరాలు కోరుకున్నాడో ఆ వరాలకు విఘాతం కలగకుండా, వరాలకు లోటు జరగకుండా అద్భుతమైనటువంటి అవతారం ద్వారా హిరణ్యకశ్యపుడు సంహారం చేసి ప్రహ్లాదుని ఉద్ధరించినటువంటి అవతారం నరసింహావతారం. తరువాత వామనావతారం. ఈ వామనావతారంలో స్వామివారు బలిచక్రవర్తి దగ్గరకు చేరి యజ్ఞం చేస్తున్న ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి స్వామి మూడడుగుల నేలను కోరి, ఒకడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో ఆకాశాన్ని, మూడో అడుగుకు చోటెక్కడా అని అడిగి ఆ బలిచక్రవర్తి శిరస్సునే ఆయన మీద పెట్టి ఆయన ఉద్ధరించినటువంటి అవతారం వామనావతారం. తరువాత వచ్చినటువంటి అవతారం పరశురామ అవతారం. ఏది దుర్మార్గంగా పెచ్చరిల్లుతున్నటువంటి ఈ రాజులు అనేటువంటి వాళ్ళు అహంకారానికి లోనై మదంతో ప్రవర్తిస్తున్నటువంటి ఆ కాలంలో వాళ్ళ మదాన్ని వాళ్ళ గర్వాన్ని అణచడానికి జమదగ్ని మహాముని రేణుకు పుత్రుడిగా జన్మించి పరశువుని చేతబట్టి కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజునుల యొక్క గర్వాన్ని తృంచి 21 మార్లు ఈ భూలోకం మీదకి క్షత్రియ నామం లేకుండా దండెత్తి శమంత పంచకం అనేటువంటి ఒక రక్త కుండాన్ని తయారు చేసి భూమిని కశ్యపుడికి దానమిచ్చి మళ్లీ తపస్సుకు వెళ్ళినటువంటి అవతారం పరశురామ అవతారం. తరువాత వచ్చిన అవతారం రామావతారం. ఈ రామావతారంలోనే దశరథుడికి పుత్రుడిగా రావడం, సీతమ్మను పెళ్ళాడడం, తండ్రి యొక్క కోరిక మీద 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళడం, సీతాపహరణం జరగడం, అమ్మవారిని వెతికినటువంటి ఆంజనేయుడు అమ్మలంకలో ఉందని చెప్పగానే వారధి నిర్మాణం చేయడం, అక్కడ రావణ కుంభకర్ణాది రాక్షసుని దురుమాడడం, మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు కావడంతో రామావతారం అనేటువంటిది పరిసమాప్తి అవుతుంది. ఆ తరువాత అవతారం బలరామ అవతారం. తరువాత వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. ఈ రెండు అవతార కథలు చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే ఈ బలరామావతారము కృష్ణావతారము ఈ రెండింటిని గురించి సూత మహర్షుల వారు శౌనకాది ఋషులను ఒక ప్రశ్న వేస్తారు. నీ ముఖాంబుజాత హరికథామృతము త్రావత్రావ మేలు వదలే అంటాడు మహానుభావుడైనటువంటి పరీక్షిత్ మహారాజు. సూత మహర్షుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. విష్ణు కథ రతురగునరు, విష్ణు కథలు చెప్పునరు, విష్ణు కథలు వినుచుండునరు, విష్ణు కథ సంప్రశ్నము, విష్ణుపది జనము భంగి విమల చేయున్ అని మనకు భాగవతంలో దశమస్కందం ప్రారంభమవుతుంది అన్నమాట. అటువంటి దశమస్కందంలో కృష్ణ లీలావతారాన్ని గురించి వాడు ప్రశ్నిస్తుండగా పరీక్షిణ్ మహారాజు వారు వింటుండగా శుక మహర్షులు వారు చెప్తుండగా అదే కథని మనకు నైమిషారణ్యంలో సూత మహర్షులు వారు గద్దెపై కూర్చొని ఏకసత్రయాగం ఆచరిస్తున్నటువంటి శౌనకాదులకు చెప్పినట్టుగా మనకు భాగవతం ద్వారా అందుతున్నటువంటి లీలామృతమే శ్రీకృష్ణ లీలామృతం. అటువంటి కథామృతాన్ని మనకి చక్కగా ఈ 28 రోజుల పాటు, మొదటి రోజు మనం పీఠిక చెప్పుకున్నాం భాగవతం ఏమిటి, భాగవత మహత్యం ఏమిటి, ఎవరి ద్వారా లోకంలోకి వచ్చింది, భాగవతాన్ని విన్నందువల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఇంతవరకు భగవంతుడు అవతార కథలు ఎన్ని జరిగాయి, పరమాత్మ ఏ అవతార ప్రయోజనాన్ని ఎందుకోసం ధరించాడు, ఇప్పుడు ఈ అవతారానికి రావడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఏది విహంగ వీక్షణంలాగా కాస్త మనం పై పైగా ఈ సమయంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక అసలైనటువంటి కథామృతం శ్రీకృష్ణ లీలామృతం. చాతుర్మాస్యంలో చక్కగా మనం ఈ 4 నెలల కాలం యోగనిద్రలో ఉన్న పరమాత్మ ఆయన యొక్క దివ్య వైభవాన్ని మనం వినేటువంటి అవకాశం గురుదేవుడు మనకు కలిగించారు కనుక చక్కగా మనకి ఇక 27 రోజులు అవకాశం ఉంది. 27 రోజులు అంటే 27 నక్షత్రాలు. నక్షత్రాలకు ప్రతీకలు అన్నమాట 27 రోజులు. మనకి ఏ నక్షత్ర ఎప్పుడు శాంతి జరగాలన్నా ఏదో ఒక కార్యం పెట్టుకోవాల్సిందే, ఏదో ఒకటి మనం శాంతి చేయించుకోవాల్సిందే. అది అవసరం లేకుండా మన గురుదేవుడు చక్కగా మనందరి చేత అజ్ఞాన నివారణ శాంతి, అజ్ఞాన నివారణ శాంతి అనేటువంటిది మనకి అజ్ఞాన నివారణమే శాంతి కనుక అద్భుతమైనటువంటి ఒక మనలో ఉండే అవిద్య తొలగించే ప్రయత్నం ఈ సత్సంగ రూపంలో మనకి ఈ 27 రోజులు అందిస్తున్నారు. భక్తమాసీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం భగవత్ కార్యంలో ఎంతవరకు మన జీవితాన్ని పునీతం చేసుకోగలిగితే అంత జీవితం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ క్షణం ఏమైపోతుందో, రేపటి రోజున తెల్లవారేటప్పటికి దేహాలు ఉంటాయో లేవో తెలియదు. ఒక తామరాకు మీద నీటి గుట్టకైనా మనకు నిర్ణయం చేయవచ్చేమో, కానీ ఈ దేహంలో ఆయువు ఇంతకాలం ఉంటుందని నిర్ణయం చేయడానికి అవకాశం లేదు. దానికి గ్యారెంటీ ఇస్తున్నారు. ఇస్తున్నారు, సంవత్సరం లోపల పోతే కొత్త ఫ్యాన్ ఇస్తావు, ఏసీ గ్యారంటీ ఇస్తున్నారు, మూడేళ్లలో పోతే ఇంకో ఏసీ ఇస్తావు, ఈ దేహానికి ఎవడైనా గ్యారంటీ ఇస్తున్నాడా? మానవోపాధి ద్వారా తయారు చేయబడ్డ వస్తువులకైనా కానీ గ్యారంటీ ఉందేమో కానీ ఇన్ని తయారు చేస్తున్న మానవుడి జీవితానికి గ్యారంటీ లేదు. కాబట్టి అటువంటి అవకాశం మనకి సద్గురుదేవులు చక్కగా ఈ రూపంలో మనకు అనుగ్రహించారు. కనుక మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ, అలాగే ఈ ఆషాఢ మాస చివరి మాసం చివరి కాలం, శ్రావణ మాసానికి ప్రారంభ కాలం, ఈ నారాయణమూర్తికి లక్ష్మికి అనుసంధానం అన్నమాట. నారాయణదేవుడు నిద్రపోతున్నాడు, అమ్మవారేమో ప్రయాణమై మన లోకానికి వస్తున్నారు శ్రావణ మాసంలో. ఇప్పుడు ఆయన నిద్రించే కాలం, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన కాలం. ఇక అమ్మవారు బయలుదేరుతున్నారు, వాళ్ళు ఆయన ఎలాగో నిద్రలోకి వెళ్ళాడు కనుక అమ్మ ఉద్ధరించడానికి మన లోకానికి రాబోతోంది శ్రావణ మాసంలో. శ్రవణ ప్రధానమైన నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటే దాన్ని శ్రావణం అన్నారు. శ్రవణం అంటే వినడం, అంటే అమ్మ ఏది వింటే అమ్మ నిలబడుతోంది అంటే ఏమంటే తన భర్త యొక్క వైభవం వింటే అమ్మ నిలబడుతుంది. వాళ్ళ ఆయనకి ఏది ఇష్టమో దాని గురించి మనం మాట్లాడుకుంటే అమ్మ నిలబడుతుందండి. చక్కగా మనకి అవకాశం కూడా గురుదేవులు అనుగ్రహించారు. కనుక మనకి శ్రావణ మాసానికి రాబోయే కాలం, ఆషాఢ మాసంలో మనం ఉన్నా, మనకి ఈ సంధి కాలంలో మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చారు గురుదేవులు. చక్కగా మనం అటువంటి ఆనందాన్ని పొందుదాం. ఇంకా కార్యక్రమాలన్నీ కూడా మనకు అమ్మ విశేషమైన కార్యక్రమాలు కూడా అనుగ్రహించారు, అవన్నీ మన కార్యకర్తలు తెలియజేస్తారు. మరి ఆ విధంగా గురుదేవులు మనకి ఏది అనుగ్రహించారో ఆ ప్రసాదాన్ని మనం అందరం అందుకుందామని మనవి చేస్తూ, మరలా రేపటి రోజు జరగబోయేటువంటి భాగవత లీలా శ్రీకృష్ణ కథా లీలాములతో రేపటి నుంచి మనకు ప్రారంభమవుతుంది. కనుక చక్కగా మన సమయానికి విచ్చేద్దామని మనవి చేస్తూ ఈ రోజుకు స్వస్తి చెప్తూ, వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.
నమో భగవచనాలు చెల్లవాలా.